అవిద్యానామంతస్తిమిర్మిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాందశ్రుతిధరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపచాంతయే. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. జై శ్రీరామ్. పూర్వం తారకాసురుణ్ణి సంహరించడం కోసం రుద్రవీర్య సముద్భవుడై కుమారస్వామి జన్మించాడు. హిమాలయ పర్వతాలలో ఉన్న మందాకిని తీరంలో ఒక రెల్లుగడ్డి ఉన్నది. దానిని సంస్కృతంలో శరత్తు లేక శరవణము అంటారు. అందులో నుంచి పుట్టాడు గనక కుమారుణ్ణి శరద్వంతుడు లేక శారద్వంతుడు శరవణ భవుడు అని పిలిచారు ప్రారంభంలో. కృత్తికలు పాలివ్వడం వల్ల సప్త ఋషులలో ఒక వశిష్ఠుడి భార్య అరుంధతి దక్క తక్కిన ఆరుగురిని కృత్తికలు అంటారు. ఈ కృత్తికలు తమ పాలు ఆయనకిచ్చి పెంచారు. ఆరుగురు ఒకేసారి నా పాలు తాగాలంటే నా పాలు తాగాలి అని గట్టిగా కుమారస్వామి దగ్గర పట్టుదల పట్టారు. భక్తి కలిగినటువంటి తల్లులు శిష్యులు భగవంతుని అలాగే ప్రార్థిస్తారు. ఆరుగురు అప్పుడే పుట్టిన చంటి పిల్లవాడి దగ్గరకు వచ్చి, ఇదిగో నీకు నేనంటేనే ఎక్కువ ఇష్టం, నా పాలే తాగాలి, నా పాలు తాగితేనే నేను సంతోషిస్తాను, లేకపోతే చచ్చిపోతామని బెదిరించారు. పైగా ఆయన రుద్రవీర్య సముద్భవుడని కుమారుడని మహాత్ముడని వాళ్ళకి ముందే తెలిసింది. ఆయన వల్లే తమకు శాప విముక్తి అవుతుందని తెలుసు. ఆయన తమను ఉద్ధరించడానికి పుట్టాడని తెలుసు కనుక నా పాలంటే నా పాలు, నా పాలు తాగాలంటే నా పాలు తాగాలి అన్నారు. అప్పుడు ఆయన అందరినీ సమానంగా గౌరవిస్తూ అందరినీ అనుగ్రహిస్తాను అని సంకల్పించి ఆరు ముఖములు ధరించి ఆ ఆరు ముఖములతో ఆరుగురు తల్లుల పాలు ఒకేసారి తాగాడు. ఆరుగురి తల్లులను అనుగ్రహించడానికి ఆరు ముఖాలు ధరించిన ఆయన ఆ విధంగా షణ్ముఖుడు అయ్యాడు. ఈ కృత్తికల పాలు తాగడం వల్ల కార్తికేయుడు అయ్యాడు. శివకుమారుడు గనక కుమారుడు అన్నారు, పార్వతీపుత్రుడు గనక ఉమాతనయుడు అన్నారు ఆయన. ఆ తర్వాత ఆ మహానుభవుడు ఇంద్రాది దేవతలను అనుగ్రహించడం కోసం శక్తి అనే ఆయుధం ధరించి క్రౌంచ పర్వత శిఖరాన్ని ఒక్క దెబ్బకి పడగొట్టాడు. పర్వత శిఖరాన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరూ విరగొట్టలేకపోయారు అంత పూర్వం. కానీ ఆయన తన దివ్యశక్తితో చేతిలో ఉన్న ఆ ఈటితో ఒక దెబ్బ కొట్టగానే ఫట్మనే శబ్దంతో ఆ శకరం విరిగింది. అందుకే క్రౌంచభేది అన్నారు ఆయన. అప్పుడు ఇంద్రుడు, ఆయనే తారకాసుర వధ కోసం పుట్టిన శివపుత్రుడని గ్రహించి దేవతలతో వచ్చి ఆయనకి నమస్కరించి పది విధాలుగా, ఒక రకం కాదు అనేక విధములుగా, పరిపరి విధములుగా ఆయన్ని స్తుతించి తమ దేవశానకి ఆయనని శానానని చేసుకున్నాడు. శానాని అనే శబ్దం ఈకారాంత పుల్లింగ శబ్దం. ఈకారాంత పుల్లింగ శబ్దాలు అరుదుగా ఉంటాయి. ఊకారాంత పుల్లింగ శబ్దాలు, ఈకారాంత శబ్దాలు అరుదుగా ఉంటాయి. అటువంటి అరుదైన శబ్దం శానానీ శబ్దం అన్నమాట. అందుకే ఆయన శానానీ వల్లభుడు అన్నారే తప్ప మామూలుగా అనకూడదు. ఈకారాంత పుల్లింగ శబ్దం కాబట్టి సమాసం చేసేటప్పుడు శానానీ వచనములు, శానానీ వాక్కులు అనాలి. ఆ తర్వాత ఆయన దేవతలతో కలిసి తారకాసురుడి మీదకి దండయాత్రకు వెళ్ళాడు. అక్కడ తారకాసురుడి సైన్యం, దేవతల సైన్యం తలపడుతూ ఉంటే కుమారుడు చిరునవ్వు నవ్వుతూ, శ్రీమన్నారాయణ, ఇందులో మనవాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు అని అడిగాట. ఓ పక్కన ఇంద్రుడు, ఆ ఇంద్రుడు వెనుక ఉన్న సైనికులు దేవతలు, మరో పక్కన తారకుడు, వాడు దానవేంద్రుడు, ఈయన దేవేంద్రుడు, ఆయన దానవేంద్రుడు, వాళ్ళ సైనికులు వీళ్ళ సైనికులు కొట్టుకు చచ్చిపోతున్నారు. ఈయన సేనాపతి, దేవతల తరపున వచ్చాడు. ఆ సమయంలో విజృంభించి దేవతల్ని దానవులు చితక్కొడుతూ ఉంటే ఏమెరగనట్టుగా శ్రీమన్నారాయణుడు ఆ పక్కనుంటే ఆయన పిలిచి, ఇందులో మనవాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు, నా కంటికి అందరూ ఒకే రకంగా కనబడుతున్నారు, ఎవరిని చూసినా వాళ్ళంతా శివసంతానంలాగే కనబడుతున్నారు, ఇందులో ఎవరికి సాయం చేయాలి, ఎవరిని కొట్టాలన్నట్ట. ఎంత కొంటితనం అండి ఇది. ఇంద్రుడు వచ్చి కాళ్ళు పట్టుకుని, నువ్వే మా సేనాధిపతి అన్నాడా, ఆయన వెంట వచ్చాడా, తీరా వచ్చిన తర్వాత యుద్ధంలో కొట్టుకుంటుంటే ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు తెలియదు అంటాడు ఏమిటి అంటే, అంత పూర్వం ఇంద్రుడు ఈ కుమారస్వామి చూస్తే చిన్న కుర్రాడు, బాలుడు, వీడు మాకు సేనాపతి అయ్యి దేవతలను రక్షించగలడా, దానవులను వధించగలడా, శివుడేమో ఈయనే మాకు సేనాపతి అంటాడు అని కొంచెం అనుమానించాట. ఎవరైనా తమ దేవతని, తమ దైవాన్ని అనుమానిస్తే అప్పుడు భగవంతుడు ఒక క్షణకాలం చావు దెబ్బలు తినేస్తాడు, రెండు మొట్టికాయలు పండిస్తాడు, పడిన తర్వాత రక్షిస్తాడు. రామాయణంలో ఇదే చెప్పారు కదా మీకు, సుగ్రీవుడు రాముణ్ణి వారి మహాబలవంతుడు దుందుభిని చంపాడు, మాయావిని చంపాడు, 7 మద్ది చెట్లు పడగొట్టాడు, నువ్వు వీరుడు అనుకో కానీ ఇన్ని పనులు చేయగలవా అని అనుమానిస్తే మొదటిసారి చావు దెబ్బలు తినిచ్చాడు. లేకపోతే రామచంద్రుడికి ఎవడు సుగ్రీవుడు, ఎవడు వాళ్ళు తెలియదు, ఇద్దరు ఒకే రకంగా ఉంటే మాత్రం ఆయనకు ఆ మాత్రం అమాయకుడు రాముడు అంటే, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. సెకండ్ టైం వెళ్ళని మెళ్ళలో దండ వేయించాడు. అనుమానించినందుకు 4 మట్టికాయలు ఢుముకు ఢుముకు అని వారి చేతిలో పడేలా చేశాడు. కాబట్టి రేపటి నుంచి మీకు ఎవరికైనా మట్టికాయలు పడాలని ఉంటే మా దేవుణ్ణి మా గురువు గారిని అనుమానిస్తామని అనుకోండి. వద్దండి బాబు మేము మట్టికాయలు పడలేం అనుకుంటే, నిజమైన భక్తి ఉండాలి, గాఢభక్తి ఉంటే పరమాత్మ తక్షణం అనుగ్రహిస్తాడు. కుమారుడు ఇలా అంటూ ఉండేలోపే దేవతల్ని చితక్కొట్టి వారేశారు దానవులు. అందులో తారకాసురుడి దెబ్బకి ఇంద్రుడి ఐరావతం చతికిలు పడిందిట. వాడి చేతిలో ఒక ఆయుధం ఉంది, ఆయుధంతో ఐరావతం ఒక దెబ్బ కొట్టగానే అంత పెద్ద ఐరావతం, ఇంద్రుడి ఏనుగు, 4 దంతములు కలిగిన ఏనుగు, తెల్లని ఏనుగు, ఆ వెల్ల ఏనుగు వెల్లకిలా పడిపోయింది. ఇంద్రుడు కూలబడ్డాడు. ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం లక్కుని మళ్ళీ బాగుతున్నట్ట. ఈలోపు వీరభద్రుడు అడ్డడితే వీరభద్రుడిది అన్నాడు వాడు, ఎందుకంటే వాడికి ఎవరి చేతిలో చావులేదు. అప్పుడు విష్ణు అన్నాడు, స్వామి నువ్వు త్వరపడకపోతే ఇప్పటికే ఇంద్రుడికి ఒళ్ళంతా నొప్పులు వచ్చాయి, ఒళ్ళంతా కట్లు కట్టాల్సి వస్తుంది, అందులో గవర్నమెంట్ హాస్పిటల్కి వెడితే అదొక బాధ, ప్రైవేట్ ఆసుపత్రికి వెడితే మొత్తం క్షవరం అయిపోతుంది, స్వర్గరాజ్యం అంతా కొట్టేస్తారు వాడు, బిల్లే తప్ప జేబుకి చిల్లే తప్ప ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళడు ఈ కార్పొరేట్ హాస్పిటల్కి వెడితే, అందువల్ల తొందరగా రక్షించు, మనం దేవతలకి సాయం చేయడానికి వచ్చాం, ఏదో యుద్ధం జరుగుతుంటే చూద్దామని వచ్చాను తప్ప నేను యుద్ధంలో పాల్గొనడానికి రాలేదు, నువ్వు శివపుత్రుడివి, నీ చేతుల్లోనే తారకాసుడికి మరణం ఉన్నది, అందుకే నిన్ను బతిమాలుకుని బామాలుకుని ఇంద్రాది దేవతలు నిన్ను తమ సేనానిగా చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చారు, సేనాని తొందరగా వెళ్ళు అనగా, ఓహో దేవతలకు సాయం చేయాలా, అయితే ఇప్పుడు ఈ రాక్షసులతో యుద్ధం చేయాలన్నమాట అని చిరునవ్వు నవ్వుతూ ఇంద్రుడు వీరభద్రుడు కింద పడిపోయి ఉంటే వాళ్ళని లేపి వజ్రాయుధం తిరిగి ఇంద్రుడికి ఇచ్చి తారకాసురుడు 2 చేతులతో కూర్చున్న దూరంగా విసిరి అవతలు పారేశాడు. కుమారస్వామి చూస్తే చక్కగా బుజ్జిగా అందంగా ఉన్నాడు. పెద్ద శరీరంతో పట్టలేదు ఆయన. 8 ఏళ్ల బాలుడిలో నటించాట ఆ యుద్ధ సమయంలో. అటువంటి బాలుడు ఇంత భయంకరాకారుడు, పర్వతాకారుడైన రాక్షసుని ఈ కళదోడు ఖాళీ పెట్టి విసిరినంత తేలిగ్గా విసిరి అవతల పారవేశాడు. అప్పుడు అర్థమైంది ఇందుడికి ఈ మహాత్ముడి బలం ఏమిటో. సకల వ్యాపకుడైన రుద్రవీర్య సముద్భవుడైన ఇటువంటి వాణ్ణి నేను అనుమానించటం వల్లే నాకు 4 దెబ్బలు తగిలే అనుకుని ఇంకెప్పుడు అనుమానించరు కుమార, సుకుమార నన్ను రక్షించు, ఈ దుర్మార్గుణ్ణి సంహరించు అన్నాడు. ఓ తర్వాత అద్భుతమైన యుద్ధం జరిగింది. దేవతలు అలా చూస్తూ ఉండిపోయారంతే. ఇంతమంది దానవులతోటి కుమారుడు ఘోర యుద్ధం చేసి కొందరిని బాణాలతో, కొందరిని ఈటెలతో, కొందరిని గదలతో, కొందరిని కత్తులతో, కొందరిని చూపులతో వధించాడు. చూపులతో వధించాడు పైగా. గట్టిగా అలా చూస్తే చచ్చిపోయారు, మాడి మసిపోయారు కొందరు. ఆయనకు కూడా 3వ కన్ను ఉంది. ఆ 3వ కన్ను తెరవగానే ఎదురుగుండా ఉన్న రాక్షసులు కొంతమంది చుర్ర 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 తాటాకులు కాలిపోయినట్టుగా, గడ్డి పరకలు కాలిపోయినట్టుగా, ఎండిపోయిన కట్టెలు కాలిపోయినట్టుగా కాలి బూడిదై పడ్డారు కదా. ఈ అడ్డగాడిదలను అలా బూడిదలను చేసేసాయన. తదనంతరం తన చేతిలో ఉన్న భయంకరమైన శక్తితో తారకుణ్ణి కూడా వధించాడు. ఆ శక్తి సామాన్యమైంది కాదు, చాలా గొప్ప శక్తి. చూడ్డానికి అలా అందంగా బంగారపు రంగులో ఈటిలో ఉంటుంది కానీ ఒక పోటు పొడిస్తే ఆ ఈటితో ఈ అవతలవాడి పాటలన్నీ నీకవు. అందుకనే శక్తి హస్తం, ఆయన చేతిలో ఈటి ఉన్నది అన్నారు. విరూపాక్షం, 3వ కన్ను కలిగిన వాడు. రూపమును మార్చేటటువంటి కన్ను కనుక దాన్ని 3వ కన్నుని విరూప అక్షం అంటారు అన్నమాట. శిఖివాహం, నెమలిని వాహనంగా చేసుకుంటాడు ఆయన. షడాననం, 6 ముఖములు కలిగిన వాడు. దారుణం, రిపురోగఘ్నం, భయంకరమైన శత్రువుల్ని, రోగాలని నాశనం చేస్తాట. మన చుట్టూత భయంకర రోగాలు చాలా ఉన్నాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈ 6 కూడా భయంకర రోగాలు. ఈ రోగాలకు విరుగుడు లేదు. ఈ రోగాలను ఎంత అణిచిపెడదాం అనుకున్నా, ఎంత ప్రయత్నించి జయించాలనుకున్నా మళ్ళీ మనల్ని పట్టుకుని పీడిస్తూనే ఉంటాయి. ఈ రోగాలు అంత తేలిక ఈ ఔషధానికి శమించవట. అన్నీ విడిచిపెట్టి తపస్సు చేసుకునేవాడు కూడా బొట్లు పడిపోతున్నారు కదండి. ఎన్నోసార్లు చెప్పాను కదా మీకు, భవబంధాలు వద్దనుకుని సమస్త బంధాలకి అతీతంగా అరణ్యాలలో తపస్సు చేసేవాళ్ళు కూడా ఏదో ఒక బంధంలో మోహంలో పడిపోతారు. గుడిసె మీద వ్యామోహం, పిల్లల మీద వ్యామోహం, పెళ్ళాం మీద వ్యామోహం, లేదా కొత్తగా వచ్చిన స్నేహితుల మీద వ్యామోహం, ఇలా వ్యామోహంలో పడి నశించిపోతారు. ఈ ప్రపంచంలో వ్యామోహం ఇద్దరి మీదే ఉండాలట. ఒకడు గురువు, ఒకడు పరమాత్మ. ఈ ఇద్దరి మీద తప్పించేవారి మీద వ్యామోహం ఉండకూడదు. ప్రహ్లాదుడికి హరి మీద ఉన్నంత వ్యామోహం మనకు ఉండాలి. హరి 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 అంటే హరి అన్నప్పుడు తస్తాం, లేదా గురు 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 ఆయన అన్నట్టుగా గురు భగవాన్ అనాలి. అలా అంటే గురు కటాక్షం వల్ల వాడు బాగుపడతాడు, నాశనం కాడు. ఇంకా తక్కిన బంధాలన్నీ ప్రమాదమే. భార్య మీద వ్యామోహంతో యయాతి దెబ్బతిన్నాడు. రాజ్యం మీద వ్యామోహంతో పరమ భయంకరుడి ధృతరాష్ట్రుడు వాడు కొడుకు నశించిపోయారు. కేవలం ఒక ఊర్వశి అప్సరస మీద వ్యామోహంతో పురుహరుడు నశించిపోయాడు. పెంచుకున్న లేడి ఏదో బోడి లేడి అడవిలో దొరికింది. ఏమిటి చెప్పండి, హాయిగా తపస్సు చేసుకునేవాడికి ఇంక ఈ లేడి లేకపోతే ఒక క్షణం ఉండలేక రోజుకోసారి 10 సార్లు ఫోన్లు చేసి, లేడీ ఎలా ఉన్నావు, అడవిలో ఉన్నావు అని వాట్సాప్లు చేసి 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 దాన్ని వెంటబడి చివరికి మడి లేడీగా పుట్టాడు కర్మ. ఎవరు? జడభరతుడు. ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ తర్వాత జడభరతుడు. మళ్ళీ లేడీగా పుట్టి, మళ్ళీ బ్రాహ్మడిగా పుట్టి, చివరికి ఆ కాళికాదేవికి బలవ్వబోయి పూర్వజన్మ సుకృతం ఒకటి ఉంది కనుక మళ్ళీ బతికి పట్టగట్టాడు. ఇలా చాలామంది నశించిపోతూనే ఉంటారు. ఈ బంధాలన్నీ ప్రమాదం. ఆ బంధాలన్నిటినీ కలిపి రిపు రోగములు అన్నారు. శత్రువులు, రోగములు కూడా అవి. అవే శత్రువులు, అవే రోగములు. ఈ దారుణమైన, ఈ భయంకరమైన రోగాలని, శత్రువులను ఘన అంటే చంపేవాడు. అందుకని దారుణం, రిపు రోగ ఘనం. కుక్కుటధ్వజం భావయే. ఆయనకి జెండా మీద కోడి ఉంటుంది. కోడి అందరికీ పనికొస్తుంది. పాపం లేబర్ దగ్గర ఉంటుంది, కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు ఉంటారు, కోళ్ళ ఫారం పెట్టుకునేవాడు అంటే వాడు ఉంటాడు. తెల్లవారుదామని అందరినీ లేపుతుంది కుక్కరోకు అని. పాపం మనలాగా తపస్సు చేసుకోవాలి, తెల్లవారుదామని లేచేవాళ్ళు కొందరు ఉంటారులేండి మహానుభావులు. కొంతమంది అదృష్టం 8 ఇంటికి, ఎందరవాళ్ళు 8 ఇంటికి 10 ఇంటికి లేస్తారు. కొంతమంది పూర్వకాలంలో తెల్లవారుదామని 3:30 4 గంటలకో మినిమం లేచేవారు. వాళ్ళని లేపేది ఎవరు ఆ రోజులు? అలారం ఎక్కడుంది? ప్రొఫెసర్ కోడి గారు. ఈయనే పొద్దునే కుక్కరోకో అని ఒక ధరు పరిచేది. అరవగానే వీళ్ళు లేచేవారు. అలా అరుస్తున్నావా అని శనివారం వస్తే పసక్కనకు వచ్చేవారు, ఇప్పుడు ఆదివారంకి వస్తున్నారు. కానీ పదే పదే లేపుతోంది, దీని దుంపతే కానీ ఈ కోడిని పకోడీ చేసుకోవడం కోసం కోసి పారేసేవారు అన్నమాట. ఏమైనా పాపది తనని పకోడీ చేసుకు తినేవాడిని కూడా లేపేది అమ్మాయి కొప్పిను కనుక. అందువల్ల అది సామాన్యుల పార్టీ గుర్తు అనమాట, ఎవరో కోడి గారు. అందుకని ఆ కోడిని తీసుకెళ్ళి జెండా మీద పెట్టుకున్నాడు. చూసారా, ఆయనది అసలు లేబర్ పార్టీ అంటే, సామాన్యుల పార్టీ అది. అటువంటి కుక్కుటధ్వదుణ్ణి, జెండా మీద కోడి కలిగిన వాడిని, కుమారుణ్ణి భావయే ధ్యానిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. ఈ అపూర్వ ఘట్టం అంతా ఏకత్రింశ అధ్యాయంలో చెప్పారు. ఎన్నో అధ్యాయాలు చెప్పారు, ఏకత్రింశ 31వ అధ్యాయంలో స్కాంద పురాణములో పరమ పవిత్రమైన మాహేశ్వరఖండంలోని కేదారఖండం. మాహేశ్వరఖండం మళ్ళీ కేదారఖండం కుమారఖండం అని ఉంటుంది కదా. ఈ విడతలో మనం ఏమేం ఖండాలు చెప్పుకుంటున్నాం మీకు ఏమైనా గుర్తుందా? స్కాంద పురాణంలో ఏ ఖండాలు చెప్పుకుంటున్నామండి బాబు? ఎదురుగుండా ఉన్న వాళ్ళు చెప్పండి. మహేశ్వరఖండం తర్వాత ఏం చెప్పుకుంటాం? అబ్బో కేదారఖండం. మహేశ్వరఖండంలో ఒక భాగం కేదారఖండం అంటే, ఆ తర్వాత రేవాఖండం అంతేనా? ఇంకేం లేవుగా? ఏమున్నాయో మీరే చెప్పండి గురువుగారు అన్నారు, గొడవే లేదు. ఏది ఏమైనా మహేశ్వరఖండాన్ని రెండు పార్ట్లు చేస్తారు, ఒకటి కేదారఖండమును ఒకటి కౌమారికాఖండం. ఇది కుమారఖండం, కుమారస్వామికి సంబంధించింది కనుక ఆయన మహిమ ఉంటుంది కనుక అంత దీన్ని కౌమారికాఖండం అని కూడా అంటారు. అందులో భాగంగా కుమారస్వామి వారు దుష్ట శిక్షణ చేసి లోకాన్ని అనుగ్రహించాడు. అప్పుడు శివుడు అక్కడ ప్రత్యక్షమై, ఈ కుమారుడు నాకు మారు రూపం, ఇతన్ని తలుచుకొని ఇతన్ని ధ్యానించి ఇతన్ని పూజించిన వారికి నరకం ఉండదు అని వరణించాడు. దాంతో ఏమైపోయిందనమాట, కుమారుడు తారకాసురుడు వధించిన తర్వాత రోజు దేవతలతో పాటు మానవులు కూడా రావడం మొదలెట్టారు. ఈ మానవులలో కొందరు క్రూరులు ఉన్నారు, వాళ్ళు కూడా మనం పరమపాపాత్ములం క్రౌర్యంతో ఎన్నో జంతువుల్ని చంపాం, జీవుల్ని చంపాం, మానవుల్ని చంపాం, ఎందరినో బాధ పెట్టాం, కుమారుడి దర్శనం చేసుకుంటే ఇక మనకి నరకం రాదనుకుని వాళ్ళు రోజు వచ్చి ఆయనకి దండం పెట్టి స్వర్గానికి వెళ్ళిపోయారు. స్వర్గం ఏమో బిజీ బిజీ అయిపోయింది ట్రాఫిక్ తోటి, నరకానికి ఈ పాపాత్ములు వెళ్ళడం తగ్గిపోయింది. ఎందుకని క్రూరులు వచ్చి దండం పెట్టి వెళ్ళిపోతున్నారు స్వర్గానికి. ఆ తర్వాత ఏమైపోయింది, కుమారో హ్యపరః శంభుః ఏన సర్వమిదం తతం, కుమారో దర్శనాత్ సద్యః సఫలో హి నృణాం సదా ఏ పాపినః అధర్మిష్టాః శపచాః అపి లోమశ దర్శనాద్ధూత పాపాస్తే భవంత్యేవ న సంశయః. శివుడు వరమిచ్చాడు కదా, కుమారుడి దర్శనం వల్ల ప్రతి జీవి సఫలుడవుతాడు, పరమ పాపాత్ములు అధర్మ పరులు కుక్క మాంసం తినేవాళ్ళు కూడా ఇంకా వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా నీచులు నికృష్టులు భ్రష్టులు వీళ్ళందరూ ఆయన దర్శనం వల్ల తరిస్తారు అని వరం అవ్వడం వల్ల అందరూ ఆయన దగ్గరికి రావడం మొదలెట్టారు. అందరికీ నరకం అంటే భయమేనండో, కలియుగ వాసులకే నరకం అంటే భయం లేదు, ఎందుకంటే భూలోకమే పెద్ద నరకంగా ఉంది ఇప్పుడు ఈ జనాలతోటి. ఎందుకంటే గొప్ప నరకం ఏమిట్లేనని ఇక్కడే పాపాలు చేయడం మొదలెట్టారు. ఈ పాపాలు తాపాలు శాపాలు వీళ్ళనేం చేయటం లేదు. కానీ ఆ రోజుల్లో నరకం అంటే భయపడిపోయేవారు, ఎందుకంటే యముడు డైరెక్ట్గా కనపడేవాడు అప్పుడప్పుడు, యమకింకర్లు కనపడేవారు, ఒరే నెక్స్ట్ జనరేషన్ నీది అనేవారు అన్నమాట. వాడు నాన్నని పట్టుకుపోతూ కొడుక్కేసి తిరిగి, మీ నాన్నని మేము పట్టుకుపోతున్నాం, కొద్ది రోజులు ఓ 25 ఏళ్ళో 30 ఏళ్ళో 40 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ నీ వంతు, అప్పుడు నీ దగ్గరకు వస్తాం, నిన్ను చిత కొడతాం, కర్రలతో కొడతాం, తాళ్లతో బంధిస్తాం, నిన్ను నరకానికి పట్టుకుపోతాం, నీకు భయంకర శిక్షలు విధిస్తామని బెదిరించేవారు. ఆ బెదిరింపులతోటి వణికిపోతూ ఉండేవారట జీవులు. ఇలా వణికిపోయే పాపాత్ములు అధర్మ పరులు అయినటువంటి వాళ్ళందరూ శివుడు కుమారస్వామి దర్శనముతో తరిస్తారని వరం ఇవ్వడం వల్ల ఆయన దగ్గరకు వచ్చేశారు. వెంటనే ఈ పాపాత్ములంతా ఉదయం సాయంత్రం ఆయన్ని దర్శనం చేసుకుని ఒకే ఒక్కసారి కుమారాయ నమః కార్తికేయాయ నమః అండం. ఇక ఆ తర్వాత అందరూ స్వర్గానికి వెళ్ళిపోవడం. ఇక ఇక్కడ పెద్ద సమస్య అయిపోయింది, స్వర్గంలో అప్సరసలందరికీ పెద్ద గందరగోళం. వాడు వస్తున్నాడు, వీడు వస్తున్నాడు, వీళ్ళందరూ డ్యాన్స్ డ్యాన్స్ అంటారు, వీళ్ళందరికీ నృత్యం చేయలేక వాళ్ళకి కాళ్ళు పడిపోవడం మొదలెట్టి స్వర్గం కళకళ్ళు ఆడిపోయింది. నరకం అంతా కరోనా సమయంలో లాక్డౌన్లో తయారైంది,
అసలు స్వర్గం తప్ప నరకానికి వెళ్ళేవాళ్ళు లేకపోయారు. దాంతో కుంభీపాక నరకం లాక్డౌన్. ఇక చూడండి భయంకరమైన అసిపత్రమనం అది లాక్డౌనే. లోపలికి వెళ్ళేవాళ్ళు లేడు, బయటకు వచ్చేవాళ్ళు లేడు. యమకింకర్లు పెద్ద చింత బరికలు లాంటి జుట్టు వాళ్ళది. ఆ బరికి జుట్టుని ఇలా కోక్కుంటూ ఏం చేద్దామరా అనుకోవడం మొదలెట్టారు. ఆయుధాలు పక్కన పెట్టారు. వాళ్ళ జీవితంలో ఆయుధాలు పక్కన పెట్టింది అదేట, లాక్డౌను పెండౌన్లాగా ఆయుధాలు డౌను అయిపోయింది. ఇక తర్వాత వాళ్ళు వెళ్ళదు కదా, చివరికి శపచులు కుక్క మాంసం తినేటటువంటి చండాలురు కూడా ఆయన దర్శనం చేసుకుని తరించిపోతున్నారు. ఇలా భూలోకంలో 100 ఏళ్ళు గడిచింది తారకాసుర వధానంతరం. ఈ 100 ఏళ్లలో భూలోకం నుంచి నరకానికి వెళ్ళే దారి పూర్తిగా ఖాళీ అయిపోయింది. అసలు ట్రాఫిక్ లేదు. నేను ఎప్పుడన్నా కర్మగాల 5 నిమిషాలు లేట్ అయితే ఆ రోజంతా ట్రాఫిక్కే. ఇవాళ చూడండి 6 నిమిషాలకు 6 ఇంటికో పట్టుకు చేస్తారు. ఈయన కూడా అదే రోడ్ ముందు బయలుదేరిన రోజున స్పీడ్గా వస్తారు, ట్రాఫిక్ కొన్ని రోజేమో కవర్ లేవుతూ అటు ఇటు చూస్తూ మధ్యలో సిగ్నల్ ఇచ్చిన కదలటంలా. అలా ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. అసలు మొత్తం నరకలోకానికి వెళ్ళే మార్గం అంతా ఖాళీ. ఎవడన్నా బయలుదేరి ఆ రూట్లో వెళ్ళాలనుకుంటే 2 నిమిషాలు వెళ్ళిపోతున్నట్ట. జనం వేరక్కడ, సిగ్నల్స్ లేవు. అదే స్వర్గానికి వెళ్ళే మార్గం అంతా కిటకిటలాడిపోతుందట. దాంతో కిటకిటలాడుతున్న స్వర్గ మార్గమును చూచి టకటకలాడుతున్నటువంటి నరక మార్గాన్ని చూచి యముడు కటకటబడిపోయాడు, కంగారు పడ్డాడు. ఒకరోజున బ్రహ్మ విష్ణు ఇంద్రుల దగ్గరికి వెళ్ళి నమస్కరించి, యముడు నా నరకం అంతా ఇలా అయిపోయింది ఏమిటండి, అసలు బిజినెస్సే లేకుండా అయిపోయింది, ఎంతో బిజీగా ఉండేవాడిని నేను, అటువంటిది బిజినెస్ లేకుండా అయిపోయింది అంటే ఏమిటి, ఒక్కడు కూడా రావట్లేదు పాపాత్ముడు, ఇలా అయితే నా నరకలోకం మూసేయడానిక, ఎంత సులభముగా అందరూ స్వర్గానికి వెళ్ళిపోయి అందరూ ఆ తర్వాత మోక్షానికి వెళ్ళిపోతే ఇంక ఈ పాపాత్ములకి భయమే ఉంటుంది, రకరకాల పాపాలు చేసి తాగి తందనాలు ఆడి వెకిలి వేషాలన్నీ వేసిన వాళ్ళంతా హఠాత్తుగా వచ్చి కుమారస్వామికి దండం పెట్టి ఆ పుణ్యంతో స్వర్గానికి పోతున్నారు, నన్ను ఏం చేయమంటారు, నాకు ఈ ఉద్యోగం వద్దు రాజీనామా చేసిపోనా అన్నట్ట. అప్పుడు వాళ్ళు అన్నారు మేము నీతో వస్తాం, అందరం శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఏదో మార్గం అడుగుదాం అన్నారట. ఇప్పుడు అందరూ కలిశారు. బ్రహ్మాణంచ పురస్కృత్య విష్ణుంచ ఇవ సనాతనం స వాసవం స యయౌ త్వరితేనైవ శంకరం లోక శంకరం. లోకములకు శుభము కలిగించే శంకరుడి దగ్గరికి ఇంద్రునితో బ్రహ్మతో విష్ణువుతో కలిసి మహానుభావుడు యమధర్మరాజు గారు ధర్మమూర్తి కైలాసానికి వచ్చాడు. ఆ సమయంలో మేధాదక్షిణామూర్తి అనే ఒక రూపంతో ఈశ్వరుడు దర్శనమిచ్చాడు అందరికీ. ఇప్పుడు యముడు స్వయంగా స్తోత్రం చేశాడు శివుణ్ణి, చాలా గొప్ప స్తోత్రం. ఇలాంటి స్తోత్రాలు అప్పుడప్పుడు వినండి. ఈ స్తోత్రాలు విడిగైనా విడదీసుకుని మీ ఇళ్లలో పెట్టుకోండి, అరుదైన స్తోత్రాలు ఇవి. స్వయముగా యమధర్మరాజు గారు కైలాసమునకు వెళ్ళి శివుణ్ణి చేసినటువంటి స్తుతి అన్నమాట. దీనికి యమకృత శంకరస్తుతి అని పేరు. నమో భర్గాయ దేవాయ దేవానాం పతయే నమః, మృత్యుంజయాయ రుద్రాయ ఈశానాయ కపర్దినే, నీలకంఠాయ సర్వాయ వ్యోమావయవరూపిణే, వ్యోమ అవయవరూపిణే కాలాయ కాలనాథాయ కాలరూపాయ వై నమో నమః. యమేన స్తూయమానో హి ఉవాచ ప్రభురీశ్వరః, కిమర్థమాగతోసి త్వం తత్సర్వం కథయస్సనః. ప్రభు భర్గ నీకు నమస్కారం, దేవతలందరికీ వల్లభుడివి అటువంటి నీకు నమస్కారం, దేవుడికి నీకు నమస్కారం, మృత్యువుని జయించిన రుద్రునికి నమస్కారం, ఈశ్వరుడికి కపర్దికి నమస్కారం, నీలకంఠ ఈశాన నీకు నమస్కారం, ఆకాశమే నీ అవయవం ఒక జుట్టుగా మారింది అటువంటి నీకు నమస్కారం, కాలుడివి నువ్వే, యమధర్మరాజుకి సాయం చేసే మృత్యుదేవతని కాలుడు అంటారు, ఆ కాలుడివి నీవే, కాలుడికి అధిష్టాన దేవత అయిన కాలనాథుడివి నీవే, కాలస్వరూపుడివి నీవు, అటువంటి నీకు నమస్కారం అని యముడు భక్తితో శ్రద్ధతో ఈశ్వరుణ్ణి స్తుతించగా ఆయన చిరునవ్వు నవ్వుతూ హఠాత్తుగా ఇక్కడికి వచ్చావు కారణం ఏమిటి నాయన అని అడిగాడు. నీవే కారణం స్వామి, ఇంక వేరే కారణం ఏముంది, నీ ఆజ్ఞని ఎవరూ ఉల్లంఘించలేరు,
మార్కండేయుడిని చంపడానికి అడితే ఎడంకాలతో తన్నో ఇప్పటివరకు నా మడమంతా వెడికింది, ఎన్ని మందులు వేసినా తగ్గడం లేదు, అడిగిపోతున్నాను నువ్వు అంటే అయ్యిందేదో అయ్యింది అనుకుని పాపాత్ముల్ని వెళ్ళి యథాప్రకారంగా నేను మృత్యుదేవత వెళ్ళి సంహరిస్తున్నావు. ఈ మధ్యకాలంలో నువ్వు కుమారస్వామికి వరం ఇచ్చావు, కుమారుడి దర్శనం వల్ల అందరూ తరించాలి అని. నువ్వు వరం ఇవ్వడం వల్ల, కుమార దర్శనంతో అందరూ తరించేటట్టుగా వరం ఇవ్వడం వల్ల పరమ పాపాత్ములు, నీచులు, శపచులు ఆయనని చూచి పాప విముక్తులై తక్షణం స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. నా లోకం అంతా మూసు కూర్చున్నాను నేను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నా లోకాన్నైనా మూసే, నన్ను కూడా కైలాసానికి తీసుకొచ్చి ఈ నందీశ్వరాదులు పక్కన కూర్చోబెట్టు, లేదా నా లోకానికి ఎవరైనా వచ్చేందుకు వీలుగా ఏదైనా మార్గం చెప్పు అన్నాడు. మాకు దగ్గరలో ప్రణవపీఠానికి దగ్గరలో ఓ శ్మశానం ఉంది, కాటికాపురం ఒకడు ఉన్నాడు దానికి పాప. కాటికాపురలు కూడా పాడుకుంటారు తెలుసు, మీకు శ్మశానం కూడా పాటేసమా, దానికి కూడా వాళ్ళు ట్యాక్స్ కడతారు గవర్నమెంట్కి, పంచాయతీలకి డబ్బు కట్టి ఈ శ్మశానం పాడుకుంటారు. ఆ శ్మశానానికి వచ్చి వాళ్ళ దగ్గర సుంకం వసూలు చేస్తారు కనుక వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఈ కాటికాపురం ఒకరోజు పొద్దున్నే వచ్చి నాకు నమస్కరించి, గురువుగారు నన్ను దీవించండి, నా ఉద్యోగం 3 పూలు 6 కాయలుగా ఉండేటట్టుగా దీవించండి అన్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? మిమ్మల్ని అందరినీ దీవించినట్టుగా ఆయన్ని కూడా దీవించాలంటే అర్థం ఏంటనమాట? మన వాళ్ళందరూ టుప్పుకుటుప్పుకు లేచిపోవాలి. రోజు కనీసం ఒక 10 మంది అన్నా మా ఏరియాకి రాకపోతే నేను పాడుకున్నానండి, కొన్ని డబ్బులు పెట్టి లాస్ అయిపోతానండి అన్నాడు ఆయన. అయ్యా ఇది సమస్య కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఓసారి ఒక ఆయన ఏం చేశాడు, మా నాన్నగారు మరణించినప్పుడు మా తమ్ముడు తిన్నగా ఉండక నా తర్వాత రత్నాకర్ గారు, ఎంత అవుతుందండి మొత్తం 11 రోజులకి అంటే, 6 రోజుల్లో 2001 మాఘబోగుడు పంచమి శివరాత్రి నాడు ధర్మోదకాలు, ఈ కార్యక్రమం వేరు, 11 రోజుల కార్యక్రమం వేరు, ఈ కార్యక్రమానికి స్పెషల్ అది వేరే అనుకోండి, 11 రోజుల కార్యక్రమానికి కలిపి 6 రోజుల్లో 50,000 అడిగాడు. 2001 అంటే మా వాడు ఒక్క 10,000 తగ్గించకూడదా అంటే నెక్స్ట్ టైం తగ్గిస్తానన్నాడు. అందుకని నోరు మూసుకుని ఎప్పుడు బేరవాడకండి, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రివేట్ ఇస్తారట నెక్స్ట్ టైం. కాబట్టి కొన్ని వ్యవహారాల్లో మనం వేలెట్టకూడదు. అందుకని ఇప్పుడు యమధర్మరాజు గారేమో నాకేమో జనాలు తగ్గిపోయారంటే అర్థం ఏంటి, పాపాత్ములు పెరిగిపోవాలి. ఎలాగనగానే అప్పుడు ఆయన చిరుడవు నవ్వి, నాయన ఈ చరాచర జగత్తంతా ధర్మం మీద ఆధారపడి ఉంది, ధర్మరాజా ధర్మమే సృష్టికి మూల కారణమని నీకు కూడా తెలుసు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పాపకర్మణాం విశుద్ధ భావో భో ధర్మ తేషాం మనసి వర్తతే. పాపం ఎంత చేసినా ధర్మం ఒక్కసారి అవలంబించినంత మాత్రం చేత ఈ ధర్మం పాపకర్మల్ని భస్మం చేస్తుంది. ధర్మం మనస్సులో లేనివాడు ఎన్ని మంచి పనులు చేసినా వాటికి పుణ్యఫలం లభించదు. ఒక కుండలో కళ్ళు పోసి ఆ కుండకు మూతి కట్టి దాన్ని గంగానదితో అభిషేకిస్తే ఈ కుండ పవిత్రం అవుతుందా? ఎందుకని కుండ నిండా ఫుల్లుగా కళ్ళు ఉంది కనుక. ఓ మధ్య భాండాను శేషాన్ని పట్టుకొచ్చి దాంట్లో ఉన్న కళ్ళు తీయకుండా ఆ సారా బయటికి పోయకుండా దానికి గంగానదితో అభిషేకం చేస్తే, నర్మదా జలములతో అభిషేకం చేస్తే అది పవిత్రమే అవుతుంది, అవదు. ఎందుకని దాని లోపల ఉన్నదే సుర గనక. సురాభాండమివాపగాహ సమస్త నదీ నద జలములతో అభిషేకించినప్పటికీ కల్లుకొండ కల్లుకొండయే, దానిని ఎవ్వడు బాగు చేయలేడు. ఆ కల్లుకొండ శుభ్రం చేయాలంటే ముందు ఆ కళ్ళు అవతల పారబోయాలి, అప్పుడు ఆ కొండ లోపల శుభ్రంగా కడిగి అప్పుడు గంగాజలం పోస్తే అది శుద్ధమవుతుంది. అలాగే మనిషిలో పవిత్రత లేనంతకాలం, ధర్మం లేనంతకాలం వాడు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా వాడికి ఉపయోగం లేదు. ప్రస్తుతం కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టుగా మన వాళ్ళు నా వరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. నేను వరం ఇచ్చిన విషయం మీద వీళ్ళకి నమ్మకం ఉన్నది, అందుకే అందరూ పాపాత్ములు ఈయన నమ్మారు, నమస్కరిస్తున్నారు. కానీ ఈ నమ్మకం ఎల్లవేళలా ఉండదు, 100 ఏళ్ళు గడిచిందిగా, ఇక ఇక్కడి నుంచి ప్రజల్లో మార్పు వస్తుంది. వీళ్ళల్లో ధర్మభావన వస్తే పర్వాలేదు, కానీ లేకపోతే ఆ ఎవడో చెప్పేట కుమారస్వామి దర్శనం చేసుకుంటే తరిస్తారు అని అది నిజమా అండం మొదలెడతారు. ఇలాంటి నాస్తికవాదులు నిష్ఠులను ఉంటారు, వాళ్ళు ఈయన దర్శనాన్ని తిరస్కరిస్తారు. మళ్ళీ నీ లోకం కళకళలాడే రోజులు వస్తాయి. అందున కలియుగం ఉండనే ఉన్నది భవిష్యత్తులో. ప్రస్తుతానికి లాక్డౌన్ పెట్టినా నీకు ఈ లాక్డౌన్ ఎల్లకాలం ఉండదు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ సడలింపులు ఉంటాయి. తర్వాత పూర్తిగా యథాప్రకారంగా నీ లోకానికి రైల్వేలు తిరుగుతాయి, ఫ్లైట్లు తిరుగుతాయి, కంగారు పడదు. నిజానికి నీ ఉద్దేశం కూడా జనులందరూ ధర్మబుద్ధులు అవ్వాలి అని ఉన్నది నీ మనస్సులో. అవునా, నీ ఉద్దేశం ఏమిటి? జనులంతా ధర్మాన్ని ఆచరించాలి, ధర్మ మార్గంలో నడుచుకోవాలి, అధర్మ మార్గంలో ఉన్న వాళ్ళని నరకానికి పిలిచి వాళ్ళని శిక్షించాలి, వాళ్ళని తద్వారా శుచివంతుల్ని చెయ్యాలి, పవిత్రుల్ని చెయ్యాలి. ఇదే నీ కోరిక. ఆ కోరిక ఇప్పుడు ప్రస్తుతం తీరుతున్నది. కాబట్టి ప్రస్తుతం ఈ లోకం మూతపడిందని బెంగపెట్టుకోవద్దు. కుమారుడి విషయంలో విస్మయం పొందకు. ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ కుమారస్వామి విగ్రహం దగ్గరకు వచ్చి నీవు ఈశ్వరపుత్రుడివి, విగ్రహ రూపంలో ఉన్నప్పటికీ నువ్వు నిజంగా సాక్షాత్తు దైవానివి అని నమ్మి సుబ్రహ్మణ్య షష్ఠి వంటి తిథులలో ఆయన పాదములను ఆశ్రయించినటువంటి వాళ్ళు భయంకర నరకముల నుండి విముక్తులై తప్పక శాశ్వతంగా స్వర్గములు వంటి ఉత్తమ లోకాలు పెడతారు. అది స్వర్గం కావచ్చు, లేదా ఇంకా పైన ఊర్ధ్వలోకం అయి ఉండొచ్చు. కానీ ఈ నమ్మకం అంత తేలికనైనా? కొత్తల్లో కొంతకాలం పాటు గురువు 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 అని చేరతారండి. చేరిన వాళ్ళంతా శాశ్వతంగా గురువు గారికి సేవ చేస్తున్నారా? మధ్యలో ఎన్నో రకాల చేత మిడిల్ ట్రాప్ అయిపోవడంలా? అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అది వాళ్ళ వాళ్ళ కర్మలు. శాశ్వతంగా పట్టుకోవడం అరుదుగా ఉంటుంది. కర్మ పరిపక్వం కానంత వరకు భగవంతుణ్ణి ఆశ్రయించలేరు. కర్మ పరిపక్వం అంటే ఏమిటనమాట? చెట్టుకు ఒక పండు కాసింది, ఆ పండుని బలాత్కారంగా కోసి గదిలో పెట్టి పొగ పెట్టి కెమికల్స్ చల్లి ఇప్పుడు మనకి పండుకిని తయారు చేస్తారు. వేసవకాలంలో మామిడికాయలు వస్తున్నాయి, అవన్నీ రుచిగా ఎందుకు ఉండడం లేదు? ఆ మామిడి పళ్ళు తింటే నాలుకంతా పుండు అయిపోతుంది, మాట్లాడలేకపోతున్నాం, రుచి ఉండడం లేదు, గొంతుకు పడుతోంది. కారణం ఏమిటంటే అవి చెట్టుకి తమంత తాము పండిన పండ్లు కావు. పండకుండానే పచ్చికాయలు తీసుకొచ్చి గదుల్లో వేసి కొందరు కెమికల్స్ చల్లి వాటిని పళ్ళు కింద మారుస్తున్నారు. అందుకే యాపిల్ ఒక కలర్తో ఉంటుంది. అరటిపండు చూడండి, ఇంతంత పొతకల్లా నేరవుతుంది. ఇంతంత పొతకల్లాంటి పళ్ళు చెట్లకు కాస్తాయా? అన్నీ కృత్రిమం. వాటిని పండడానికి వాటి మీద రకరకాల మందులు చల్లుతున్నారు. ఒకవేళ కొందరు మందులు చల్లకపోయినా ఈ కాయలు బలాత్కారంగా గదిలో పెట్టి పొగ పెడతారు, ఆ పొగ కూడా పండిపోతాయి, అవి రుచిగా ఉండవు. అందువల్ల బలవంతముగా పండించిన పండుకి చెట్టుకి తనంత తాను పండిన పండుకి చాలా తేడా ఉంటుంది. చెట్టుకి పండు బాగా పండిన తర్వాత తనంత తాను పండితే అవుతుంది అనమాట, రాలిపోతుంది. ఆ రాలిన పండు ఎంత బాగుంటుందండి! అవి రాలిన పళ్ళు, ఇవి రాలుగాయలు. అందుకే రాలుగాయ వేరు, రాలు పండు వేరు. అలాగే భగవంతుడి దగ్గరికి గురువు దగ్గరికి చేరేవాళ్ళు రెండు రకాలు. వాళ్ళు రాలుగాయలు, రాలు పండులు. పరిపక్వం అంటే బాగా చెట్టుకి తనంత తాను ముగ్గి ఊడిపోవడం అనమాట, అలా ఊడిన పండు రుచి. అలాగే గురువుల దగ్గరికి అన్ని కోరికలు విడిచిపెట్టి సమస్తం గురువేననుకుని, సమస్తము మా గురువు, ఆయన నన్ను దైవం దగ్గరికి పంపిస్తాడనే నమ్మకంతో వచ్చేవాళ్ళంతా పరిపక్వమైన వాళ్ళు, కర్మ పరిపక్వమైన వాళ్ళు. అటువంటి వాళ్ళు ఆయన దగ్గరికి చేరితే ఆయన ఎలా చెబితే అలా నడుచుకుంటారు, నడుచుకుని ఈ జన్మలో ముక్తి పొందుతారు. ఇక రెండవ కేటగిరీ ఉంటారు. అంటే వాళ్ళు పరిపక్వం కాకుండానే కర్మ చేరతారు. ఎలా చేరతారు? కాయలు తమంత తాము ఏ కారణం చేతనో రాలిపోవడం వల్ల, కాయలు కొన్ని పుచ్చు పట్టడం వల్ల, కష్టం వల్ల రాలిపోతాయి, ఏదో కారణం చేత రాలుతాయి పండు పండకుండానే. అటువంటి వాటిలో కొన్ని కుళ్ళిపోతాయి, కొన్ని కాయలు మాత్రం కొంచెం పండుతాయి, రాలిన కాయలు కూడా పండుతాయి. కానీ వాటికి తమంత తాము పండిన పండ్ల యొక్క రుచి రాదు. దాని ఉదాహరణ చెప్పారు, జ్ఞానముతో అన్నీ విడిచిపెట్టి గురువు దగ్గర చేరిన వాళ్ళు పరిపక్వ ఫలాలు అయితే, పరిపక్వం కాని ఫలాలు ఎటువంటి వాళ్ళు అంటే ఆర్తులు, కష్టాలు వచ్చినప్పుడు ఏదో కారణం వల్ల అనమాట, ఆస్తి పోయినప్పుడు లేక ఎవరైనా పోయినప్పుడు ఆ బాధ తట్టుకోలేక ఎవరిని ఆశ్రయిద్దామని ఏదో గురువు దగ్గర, ఒక భగవంతుడి దగ్గర చేరతారు. ఈ ఆర్తి ఎల్లవేళలో ఉండదు కదండి. ఒక ఆయనకి కొడుకు పోయాడు, ఆ కొడుకు పోయిన బాధతో వస్తాడు. ఈ బాధ ఓ ఏడాదో రెండేళ్ళు అయ్యాక తగ్గుతుంది కొంచెం కొంచెం. ఆ తగ్గిన తర్వాత ఏమవుతారంటే మళ్ళీ మొదలైపోతాడు, పాత వాసనలన్నీ పట్టుకుంటాయి. అప్పుడు ఈ భక్తి తగ్గుతుంది, ఏదో పిచ్చి పట్టుకుంటుంది. ఇటువంటి వాళ్ళు అనమాట అపరిపక్వ కర్మలు కలిగినటువంటి వాళ్ళు. లేదా ఒక్కొక్కడికి కొంప పోయింది, ఇల్లు పోయింది, ఆస్తి పోయింది, నాస్తి అయ్యింది, ఎవడో శాస్తి చేశాడు, ఈ బాధ తట్టుకోలేక అయ్యో ఇంక నాకేం వద్దని వైరాగ్యంతో, తాత్కాలిక వైరాగ్యంతో, ఆస్తి పోయినటువంటి వైరాగ్యంతో గురువులను ఆశ్రయిస్తారు. కొద్ది రోజులు సేవ చేశాక ఈ ఎల్లకాలం ఎందుకండి ఇక్కడ, హాయిగా మళ్ళీ ఇంకో ఇల్లు సంపాదించుకుందాం అని మళ్ళీ బయలుదేరతారు. అలా భ్రష్టులైన వాళ్ళు ఎక్కువ మంది, వీళ్ళందరూ రాలు గాయలు. కానీ అలా ఉండకూడదు. మనం కష్టం వల్ల, దుఃఖం వల్ల తాత్కాలిక ప్రయోజనం ఆశించి భగవంతుణ్ణి సేవించకూడదు. కర్మ పరిపక్వమైనటువంటి వాడు, పరిపక్వ ఫలంలా తయారైనటువంటి వాడిలా తయారై భగవంతుణ్ణి ఆశ్రయించాలి. వాడు మాత్రమే తరిస్తాడు. అలా కర్మ పరిపక్వం కాని వాళ్ళు ఎక్కువ కనుక ఏమవుతుందన్నమాట, వాళ్ళు భగవంతుణ్ణి ఎల్లకాలం ఆశ్రయించడం మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. శివుడు చెప్పిన మాట ఇది, వచన కర్మ సంయుక్తం సర్వేషాం ఫలదాయకం సర్వతీర్థాని యజ్ఞాశ్చ దానాని వివిధాని చ కార్యాణి మనశుద్ధ్యర్థం నాత్ర కార్యా విచారణ. తీర్థాలు, యజ్ఞములు, దానములు, ఇంకా రకరకాలైన పవిత్ర కార్యాలు దేనికి చేయమన్నారు? సర్వతీర్థాన్ని, యజ్ఞాన్ని, దానాన్ని, వివిధాన్ని చ అనేక రకాల తీర్థయాత్రలు చేయమని చెప్పారు పెద్దలు మనల్ని. అదే మేము పురాణంలో చెబుతున్నాం, యజ్ఞములు చెయ్యండి అన్నారు. యజ్ఞాశ్చ, ఈ యజ్ఞములు ఏమిటి, దానాలు ఎందుకు అంటే ఇవి చెయ్యగా మనస్సు శుద్ధి అవ్వాలి అందుకని. తీర్థయాత్రలు చేయటం వల్ల నీ మనస్సు పవిత్రం అవ్వాలి, భవబంధాలకు దూరంగా వెళ్ళాలి, అన్ని బంధాలు వదిలేయాలి. ఈ భార్య, భర్త, కొడుకు, స్నేహితుడు, కొత్త బంధాలు ఇవద్దు మనకి. ఈ బంధాలు ఎలా తొలగించుకుందామా అని తీర్థయాత్రలు చేయాలి. కానీ తీర్థయాత్రలకు వెళ్ళి మనం లేని బురద అంటించుకుంటున్నాం, కొత్త బురద అంటించుకుంటున్నాం. తీర్థయాత్రలకు వెళ్ళిన తర్వాత లేనిపోయిన కొత్త బంధాలు తగిలించుకున్నామంటే బురద అనమాట. ఈ బురద పొమ్మంటే పోదు, మన పాత బురద స్నానంతో పోతుంది, కొత్త బురద ఇది. అందుకే దీన్ని పంకం అన్నారు, భవపంకం. ఇది మరీ డేంజర్. తీర్థయాత్రకు వెళ్ళిన తర్వాత కూడా నీ మనస్సులో ఆలోచనల్లో పరమాత్మ ఉండకుండా అన్యమైన ఆలోచన వస్తుందంటే ఇంక నీకు తీర్థయాత్రలలో ఉపయోగం ఉంది? యజ్ఞములు దేనికి చేస్తున్నావు? నీ మనస్సు శుద్ధి అవ్వడం కోసం. కానీ ఎన్ని యజ్ఞములు చేసినా మనస్సు శుద్ధి కానప్పుడు వాడికి ఆ యజ్ఞముల వల్ల వచ్చే ఫలితం ఉండదు. క్రమంగా వివిధానిచ దానాన్ని, దానములు కూడా దానికోసం చేస్తున్నాం. లక్షలకు లక్షల దానం చేయటం యొక్క ఉద్దేశం మనస్సు పవిత్రం అవ్వాలి. ఈ పవిత్ర మనస్సుతో ఇక మీదట కేవలం భగవత్ కథలు వినడం, భగవద్ధ్యానం తప్ప మనకు అన్యం వద్దనుకుని చెయ్యాలి. కానీ నీకు ఇన్ని దానములు చేసినా ఏ ఎల్లమ్మో పుల్లమ్మో గుర్తొచ్చింది అనుకోండి, పుల్లమ్మ లేక నువ్వు బతకలేకపోతే నీ బతుకంతా ఫుల్ కళ్ళు అయిపోతుంది వాడి. ఎంత అద్భుతమైన మాట అండి. 37వ శ్లోకం, ఈసారి ఎప్పుడైనా మీకు కావాలంటే అడగండి, 203వ పేజీ మహేశ్వర ఖండంలో 31వ అధ్యాయంలో శ్లోకం 37. ఎన్నోది ఇది 31వ అధ్యాయం, ఆ అధ్యాయంలో శ్లోకం 37. ఈ కార్యములన్నీ మనశ్శుద్ధి కోసం చేస్తున్నాం, మనస్సు పవిత్రమవడానికి. నా అత్ర కార్య విచారణ, ఇందులో ఇంకేం ఆలోచించద్దు. అందుకని కర్మలు చేస్తున్నాం. ఈ కర్మలు చేసి తత్ఫలితంగా, శుభ ఫలితముగా, పుణ్య ఫలితముగా ఉత్తమ గతులకు వెళ్ళాలి. కానీ నీ మనస్సు వీటి వల్ల శుద్ధి కానప్పుడు ఏ పనులు చేసినా ఉపయోగం లేదు. క్రమంగా కలియుగం మొదలయ్యాక, కలియుగం ప్రారంభమయ్యాక ఈ పనులు చేసేవాళ్ళు మొక్కుబడిగా చేస్తారు. అంటే అందరూ కష్టమా? ఎక్కువ మంది. ఇందులో అందరూ అలా చేస్తే మీలాంటి పుణ్యాత్ములు ఎందుకు ఉంటారు? ఇక్కడ కార్యములు స్వార్థంతో చేస్తారు. భగవద్భక్తి శాశ్వతంగా నిలబడదు. పుణ్యకార్యముల ఎడల ఆసక్తి తగ్గుతుంది. ఏ పని చేసినా నాకేమిటి అనుకుని చేయడం మొదలెడతాడు. గుళ్ళోకి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేస్తే పెళ్ళి అవుతుంది అంటేనే చేస్తాడు. చివరికి ఇంత 108 ప్రదక్షిణలు కేవలం పెళ్లి కోసమా, ఒక కిళ్ళి కోసమా, ఒక కొంప కోసమేనా? కేవలం ప్రయోజనం కోసమే ఈ అర్చనలు చేస్తారు, పురాణములు వింటారు, యజ్ఞాదులు చేస్తారు. అటువంటి వాళ్ళంతా భవిష్యత్తులో స్వర్గాది సుఖాలకి వెళ్ళడం పోయి నీ దగ్గరికి వస్తారు. అందుకే కలియుగంలో 90% నీ గెస్ట్లే, నీకు చీప్ గెస్ట్లు, చీఫ్ కాదు మళ్ళీ, చీప్ గెస్ట్లుగా వస్తారు. ఇక నువ్వు వాడిని చితకొట్టి పారేయచ్చు. 10% స్వర్గాది లోకాలకు వెడతారు. మళ్ళీ ఈ 10% స్వర్గలోకాలు లోకాలకు వెళ్ళే వాళ్ళలో 1% మాత్రం మోక్షం పొందేవాళ్ళు ఉంటారట. అంటే కలియుగంలో ఇన్ని కోట్ల మందిలో లెక్క వేసుకోండి, తెలుగు వాళ్ళు మొత్తం ఉభయ రాష్ట్రాల్లో కలిపి నేను వినడం ఇంచుమించుగా 13 కోట్లు ఉన్నారట. ఇంకెక్కువ ఉంటే ఉండొచ్చేమో చెప్పలేము. 13 కోట్లు 1% అంటే ఎంతండి? ఇంకేం చెప్పగలం, ఎంత తక్కువ ఉన్నారు. ఈ 1% ముక్తికి వెళ్ళేవాళ్ళు కానీ లేక అంత తేలిగ్గా పునర్జన్మ ఎత్తని వాళ్ళు ఉంటారట. ఈ 1% పోయాక ఇంకా 9% మాత్రం స్వర్గాన్ని కడతారట. ఇక మొత్తం మిగతా వాళ్ళంతా 90%, 190 మంది యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి, ధర్మరాజ నువ్వంటే మాకిష్టం, మాకు కుంభీపాకం ఇష్టం, వైతరణి నది అంటే ఇష్టం, భూలోకంలో డ్రైనేజీ పక్కనే ఇల్లు కట్టుకున్నాం కనుకే వైతరణి నదిలోకి దూరి అని తాగాలనుకుంటున్నాం దాన్ని, అసిపత్ర వనం ఇష్టం, తప్త కుంభీపాకం ఇష్టం, తప్త వాలుకా నరకం అంటే ఇసుకని బాగా కాల్చేసి అందులో వేసేస్తారు పల్లీలు వేయించినట్టుగా. కొంతమంది వేరుసెనగ గుళ్ళు ఉంటాయి, పల్లీలు వేయించేటప్పుడు ఏం చేస్తారంటే ఇసుకలు వేయిస్తారండి, బాగుంటాయి రుచిగా. అలా అక్కడ ఇసుకంతా బాగా వేయించి అందులో మనల్ని కూడా ఇంతంత పల్లీలు కింద వేయిస్తారు. కాకపోతే తినడానికి ఎవరూ ఉండరు అక్కడ, మన మనమే తినాలి. ఈ నరకాలు ఇష్టమని యమధర్మరాజు గారి దగ్గర కడతారు. ఇది ఇందాక చంద్రశేఖర అష్టకం చదివాడు కదా, దానికి అద్భుతమైన ట్యూనింగ్ ఉందండి. ఆ ట్యూనింగ్లో నేర్చుకుంటే తొందరగా శివుడు అనుగ్రహిస్తాడు. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం, రత్న సానుశరాసనం రజతాద్రి శృంగ నికేతనం, సింజినీ కృత పన్నగేశరమచ్యుతానల సాయకం, క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదశాలయైరభివందితం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వైయమః. చంద్రశేఖర చంద్రశేఖర పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం. ఆర్తితో ఇలా చంద్రశేఖర 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 అని 3 సార్లు పిలిచి పాహి మాం, పాహి అంటే రక్షించు, మాం అంటే నన్ను, పాహి మాం అంటే నన్ను రక్షించు, రక్షమాం నన్ను రక్షించు అని ప్రార్థిస్తే అప్పుడు మనకి యముడు ఏం చేస్తాడండి, చంద్రశేఖరం ఆశ్రయే మమ కిం కరిష్యతి వై యమః, ఈ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తున్నాను, నన్ను ఈ యముడు ఏం చేయగలడు అని ధైర్యంగా పలకగలుగుతాడు. అలా పలికితే చెప్పలేం కానీ, లేకపోతే యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్తే భయంకరమైన నరకాలు అనుభవించక తప్పదు. అందువల్ల సుస్పష్టంగా చెప్పాడు, కలియుగంలో ఎక్కువ మంది అక్కడికే పోతారట. అయినా కలిర్ధన్య స్త్రియ ధన్యాహ, కలియుగంలో స్త్రీలు ఎక్కువ ధన్యాత్మురాళ్ళు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువగా లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామములు మొదలైనవి చదువుతారు. తొందరగా వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతట. ఇంట్లో కూర్చుని గురువుగారి పురాణాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టి ఇతరులకు చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అదృష్టవంతులు. అయితే గురువుగారి పురాణం యథార్థంగా చెప్పేయండి, కార్తీక పురాణం అవి. కానీ పద్మాకర్ గారు చెప్పారని మాత్రం చెప్పండి అవి. మళ్ళీ నేను చెప్పానని చెప్పకుండా మీ సొంత పెత్తన కింద మేమే చెప్పామని చెప్పారనుకోండి, మళ్ళీ చీప్ గెస్ట్ యముడి దగ్గరికి. అలా కాకుండా మా గురువుగారు పద్మాకర్ గారు చెప్పిన పురాణమునే మేము యాజ్ ఇట్ ఈజ్గా మీకు అప్పగిస్తున్నామని ఆయన పేరు చెప్తే అప్పుడు పుణ్యం వల్ల ఇక యమలోకానికి వెళ్ళారట. ఆడవాళ్ళు చాలా తొందరగా వెళ్ళిపోతారని చెప్పారండి, నేను చెప్పలేదు బాబోయ్ పురాణంలో చెప్పారు. మళ్ళీ బయటకు వెళ్ళాక ఆమె ఎంతసేపు లేడీస్ అంటావా అని మీరంతా నాకు స్కొరకొర చూడకండి. స్త్రియ ధన్యాహ, స్త్రీలు తొందరగా ధన్యాత్మురాళ్ళు అవుతారట. మీకు కూడా తెలుస్తూనే ఉందిగా, ఎక్కడైనా ఎక్కువగా పురాణములు, ఒక్క నా పురాణంలోనే కొంచెం పురుషులు ఎక్కువగా కనబడతారు, అది నా అదృష్టం. కానీ ఎక్కువ చోట్ల ఆడవాళ్ళ చంద్రశేఖరాష్టకం, అలాగే మీనాక్షీదేవి యొక్క స్తోత్రం, కామాక్షి స్తోత్రం, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, అమ్మవారు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామం, ఇలాంటి స్తోత్రములు శ్రద్ధగా చదువుతూ ఉంటారు. ఆ చదివేటప్పుడు సాధ్యమైనంత వరకు పక్కవాళ్ళ గురించి అసలు మాట్లాడారనమాట, పుల్లమ్మ అలా చేసిందిట, ఎల్లమ్మ ఇలా చేసిందిట అనకుండా చదువుతారట కలియుగంలో అనుకుంటున్నాను నేను. అందువల్ల స్త్రీలు ధన్యాత్మురాలు. ఇంకెవరు కలిర్ధన్య కలిపురుషుడు ధన్యాత్ముడు, ఎందుకని తొందరగా అనుగ్రహిస్తాడు కనుక. ఇంత 90% నరకానికి వెళ్ళే ఈ కలియుగంలో కూడా మనం తొందరగా అనుగ్రహించే, మనకి తొందరగా శివానుగ్రహం, విష్ణు అనుగ్రహం, భగవద్ అనుగ్రహం కలిగి తరించేలాగా చేసేవాడు కలిపురుషుడే. ఎందుకని ఒక్కే ఒక్కసారి గురోరంజన్న విద్యతే, గురువు కంటే అన్యం లేదు అన్నంత మాత్రం చేత నరక విముక్తి కలిగించి ఉత్తమ లోకాలు ఇస్తాడు. ఒక్కసారి ఎక్కువసార్లు కూడా కదా, పూర్తిగా నమ్మకంతో గురోహ అన్యన్న విద్యతే, నాకు గురువు కంటే వేరే దిక్కు లేదు అన్నంత మాత్రం చేత తరింపజేస్తాడు. అందుకని కలిపురుషుడు గొప్పవాడే. ఇంకా శూద్రాహ ధన్యాహ, కలియుగంలో అన్ని వర్ణాల్లో శూద్రులు తొందరగా తరిస్తారు. ఎందుకంటే ఎక్కువ భక్తి వారి దగ్గరికి పెడుతుందని, వాళ్ళు ఎక్కువగా సేవ చేస్తున్నారని, భగవత్ సేవలో ముందుంటారని చెప్పారు. ఇవన్నీ నేను చెప్పట్లేదు, మీకు ఏమన్నా కోపాలుంటే వ్యాసుని అడగండి, వ్యాసుడు చెప్పిందని చెప్పడం వరకే. అందుకని తొందరగా తరించేవాళ్ళు వీళ్ళు అవుతారు. తక్కిన వాళ్ళల్లో వీళ్ళ కంటే కొంచెం ఒక్క పెసరు లోపం ఉంటుంది పొమ్మన్నారు. ఆ లోపం కూడా తొలగడం కోసమే ఈ పురాణములు పెట్టాము. ఇప్పుడు ఈ పురాణములు వింటే ఇంకిక్కడ స్త్రీలు, పురుషుడు, నపుంసకులు, ఈ వర్ణములు ఇవేమీ లేవు, అందరూ తరిస్తారట. అందుకే కలియుగములు తొందరగా తరింపజేసేవి కేవలం పురాణములు. కృతాదౌ భగవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగం వంటి యుగములలో మానవులు తరించడం కోసం చాలా మార్గాలున్నాయి. యజ్ఞములు, తీర్థములు, దానములు, ధర్మములు ఎన్నో పెట్టారు, కానీ కలియుగంలో ఇవేమీ చెయ్యలేకపోయినా పర్వాలేదు, ఏ కార్యక్రమం చేయకపోయినా శ్రద్ధతో రోజు కాసేపు వచ్చి ఒక 2 గంటలు పురాణం వింటే ఆ మాత్రానికే తరిస్తారు. అందుకనే కలియుగంలో కేవలం పురాణం వినడాలన్నారు. అది కూడా వ్యాసోక్త పురాణములు. మళ్ళీ చాలా పురాణాలు ఉండొచ్చు, వ్యాసుడు చెప్పిన పురాణములే ప్రామాణికములు. అవి కాకుండా కల్పిత కథలు చాలా ఉంటాయి, అవి మనకు అక్కర్లా. వ్యాసుడు చెప్పిన దానికి అనుగుణముగా ఉండే పురాణములు వినాలి, లేకపోతే ఉపయోగం లేదు. ఎందుకంటే చాలామంది అడిగారు ఆ మధ్యన, తులసీదళములు ఇవ్వకూడదని బ్రహ్మవైవర్త పురాణంలో ఉందని మీరు చెప్పారు. బ్రహ్మవైవర్త పురాణంలో గణేష ఖండంలో ఉంటుంది, తులసి పనికిరాదు, ఎల్లవేళలో పనికిరాదు అని ఉంటుంది. కానీ దానికి వ్యతిరేకంగా ముద్గల పురాణం అనే పురాణంలో ఒక్క వినాయక చతుర్థి నాడు ఇవ్వచ్చు అని ఉంటుంది. కానీ వ్యాసునికి వ్యతిరేకంగా ముద్గలుడు రాయడం వల్ల ఆ ఒక్క ముక్క మనం అంగీకరించకూడదు. అదే వ్యాసుడు చెప్పిన దానికి అనుగుణముగా ఉంటే, వ్యాసుడు చెప్పిన దాన్ని వ్యతిరేకించకుండా ఉంటేనే ముద్గల పురాణం స్వీకరించాలి తప్ప, వ్యాసుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా పెడితే అప్పుడు మనకు ఉపయోగం ఏముందండి? వ్యాసో నారాయణో హరిహి ఆయన విష్ణువు మన కోసం 18 పురాణాలు రాశాడు ఆయన. ఈ వ్యాసుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మీరందరూ కృష్ణుడిని పడగొట్టేయండి, లేక లింగం పగలగొట్టండి అని ఎవడో రేపు పొద్దున పురాణం రాస్తే అది ప్రమాణమా? ఎలా అవుతుంది? అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. మనం వ్యాసుడికి వ్యతిరేకంగా, వేదానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది ఏ పురాణమైనా స్వీకరించకూడదు. ఎందుకంటే ఈ వ్యతిరేక భావనలు అందులో ప్రక్షిప్తములుగా చేరాయట, ఎవడో చేర్చాడు కావాలని. అందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. 18 పురాణములు మాత్రమే, అది కూడా వ్యాసుడు రాసిన వాటిని మాత్రమే స్వీకరించాలి. వ్యాసకృతం కానటువంటివి ఒకవేళ వ్యాసుడికి అనుగుణముగా ఉంటే అప్పుడు అది చదువుకుని ఆనందించండి భక్తులవి. అంతేగాని వ్యాసుడికి వ్యతిరేకంగా వ్యాసుడిని తిరస్కరించండి అంటే అప్పుడు మాత్రం మీరు స్వీకరించకూడదు. మనం ఎంతమంది భక్తుల చరిత్ర విన్నా ఆ భక్తులు ఎక్కడ వేదానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు చూడండి. వేదములు వద్దు అంటే బుద్ధుడినే తీసి పక్కన పెట్టారు మన వాళ్ళు, అవునా కాదా? వేదములకు వ్యతిరేకంగా పెడితేనే కదా సర్వనాశనం చేసి పారేశాడు భగవంతుడు. రేపు కల్కి భగవానుడిగా అవతరించబోతున్నాడు అంటే విష్ణు కేవలం కారణం వేదములకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని నాశనం చేయడానికి. వేదానుద్ధరతే, ఇది తెలుసుకోకుండా ఏదో పురాణం చదివాం కదా అని అందులో ఉండో చెప్పేస్తేలాగా మేము చెప్పలేక కాదు. ఇంతకంటే ఎక్కువ పురాణాలు మేము చదవాం, కానీ అది వ్యాసునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాని ప్రమాణంగా ఇవ్వడానికి వెళ్ళలేదు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒకవేళ వ్యాసుడు అంటే మాకు ఇష్టం లేదనుకున్నప్పుడు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ ఎందుకు చేసుకోవడం నువ్వు? అసలు గురు పూర్ణిమ ఎవరిది? వ్యాసుడి పూర్ణిమనే గురు పూర్ణిమ ఉంటున్నాం మనం. ఇన్ని పూర్ణిమలు ఉన్నాయి, ఇన్ని రకాల తిథులు ఉన్నాయి, కానీ కేవలం గురు పూర్ణిమ అని ఆషాఢ పూర్ణిమని ఎందుకు అంటున్నామంటే ఆషాఢ పూర్ణిమ నాడు వేదవ్యాసుడు మహానుభావుడు పుట్టాడు కనుక. కాబట్టి ఆయనకే వ్యతిరేకంగా ఉన్న పురాణాలను మనం ఎలా అంగీకరిస్తామండి? రేపు పొద్దున ఎవడో వచ్చి వ్యాసుడిని పూజించొద్దు అంటే అప్పుడు నువ్వు ఇంకా భూమి మీద పుట్టి కూడా ఎందుకు పనికిరాని వాడు అయిపోతావు? విష్ణువుకి వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే అటువంటి వాడు ముఖం చూడొచ్చా? చూస్తే నువ్వు బతుకుతావా? విష్ణువే వ్యాసుడి రూపంలో పుట్టాడు, స్వయంగా చెప్పాడు ఆయన, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మహృదయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడు అంటే విష్ణు స్వరూపుడు, ఒకదాంట్లో కదా ఏ పురాణంలో చూడండి. అందులో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పొరపాటునైనా విష్ణువుని తిడితే క్షమించకూడదు, వ్యాసుని తిట్టడం విష్ణువుని తిట్టడమే. భాగవత ప్రారంభంలోనే వేదవ్యాస మహర్షి విష్ణువు యొక్క అంశ విష్ణోరంశో మునిర్జాత సత్యవత్యాం పరాశరాత్, విష్ణువు యొక్క అంశతో వేదవ్యాసుడనే ముని పరాశరునికి సత్యవతి వల్ల జన్మించాడు అని చెప్పారు, భాగవతంలో చెప్పారు. అటువంటి మహాత్ముడిని మనం ఎప్పుడు నమ్మాలి. ఆయన పట్టుకుంటే, ఆ గురువుని పట్టుకుంటే, ఆ గురు పరంపరలో వాడిని పట్టుకుంటే మనం తరిస్తాం. దానికి వ్యతిరేకంగా వెడితే నరకాన్ని వరిస్తాం, నరకంలో కష్టాలు భరిస్తాం, ఆ తర్వాత ఎప్పటికో భూలోకంలో మళ్ళీ జన్మనెత్తుతాం. బ్రహ్మాది దేవతలు కూడా ధర్మమునకు బద్ధులే. పశువుల్లాగా అహంకారంతో కర్మలు చేసేటటువంటి వాడికి మనస్సు శుద్ధి కాదు. కాబట్టి నువ్వేం బెంగబెట్టుకోక నాయన, కలియుగంలో నీకు మళ్ళీ కళకళ్ళాడే యోగం వస్తుంది. అయినా నువ్వు ఒక ప్రచారం మాత్రం చెయ్యి, కలియుగంలో ఉన్న మానవుల దగ్గరికి ఇంటింటికి ఒక మాట వెళ్ళేలా చెయ్యి. ఏమిటా మాట? కలిపురుషుడు ధన్యుడు, స్త్రీలు ధన్యులు, అందరూ ధన్యులు, పురాణములు విని తరించండి, ధర్మ మార్గంలో నడుచుకోండి, లేకపోతే నా లోకమంతా మీతో నిండిపోతుంది అని నువ్వే నీ భటులతో టముకు వేయించు. కలియుగ ప్రారంభంలో విన్నవాళ్ళు బాగుపడతారు. యమకింకరులు కలియుగం ప్రారంభమైనప్పుడు టముకేసేటండోయ్. పూర్వం ఏం చేసేవారంటే ఓ డబ్బు పుచ్చుకొని డుబ్బుకు డుబ్బుకని వాయించి ఓహోయ్ పంచాయతీ బోర్డు దగ్గర మీటింగ్ ఉంది ఓహోయ్ అని వేసేవారు. లేదా పలానా తోట మిరపకాయలు అమ్ముతున్నారు ఓహోయ్ కేజీ రూపాయి ఓహోయ్. మా చిన్నప్పుడు కేజీ రూపాయట, కేజీ కాదు 4 కేజీల రూపాయి. కేజీ రూపాయి ఇప్పుడే అమ్ముతున్నారులేండి ఈ మధ్యన. ఏమిటి బయట డస్ట్, అది కూడా మరేమో కొంతకాలానికి రూపాయికి అలా తయారైంది. పూర్వం అలా వాయించేవారు చక్క పంచాయతీలు అక్కడ. దాన్ని టముకు అనేవారు అన్నమాట. ఆ టముకు వేసేవారు తప్పనిసరిగా. యమకింకరులు కలియుగం ప్రారంభమైన కొత్తల్లో మొత్తం భూమండలం అంతా ఒక టముకేశారు. కలియుగం ప్రారంభం అయ్యింది, కృష్ణుడు శరీరం విడిచిపెట్టేశాడు. ఆయన శరీరం విడిచిపెట్టి అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళడంతో కలియుగం ప్రారంభమైందనమాట. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను విడచినాడా దినమున అశుభ ప్రతిపాదక మగు కలియుగంబు ప్రాప్తం బయ్యన్. ఏ రోజున అశుభములను కలిగించేటటువంటి కలిపురుషుడు ఆరంభమయ్యాడు అని మనకు అనుమానం వచ్చింది. ఆ అనుమానాన్ని భాగవతం తీర్చింది. శ్రీమన్నారాయణుడు భూలోకంలో అవతరించాడు. 125 ఏళ్ళు ఇక్కడ జీవించాడు, ధర్మ సంస్థాపన చేశాడు. అలా శ్రీమన్నారాయణుడు కృష్ణుడిగా అవతరించి 125 ఏళ్ళు అయ్యాక శరీరం విడిచిపెట్టాడు. ఆయన ఏ క్షణంలో శరీరం విడిచి వైకుంఠానికి వెళ్ళాడో ఆ క్షణమే కలిపురుషుడు ఇక్కడ అడుగుపెట్టాడు. కాసు కూర్చున్నట్టు వాడు ఎప్పుడు వద్దామా ఎప్పుడు వద్దామా అని. అందుకని అలా పరమాత్మ వెళ్ళడం, ఈయన పూర్తిగా ఈ లోకాన్ని ఆక్రమించడం ఒకేసారి జరిగాయి. వాడు ఈ భూమండలంలో అధర్మాన్ని సంస్థాపన చేయడం కోసం ఆ దుర్మార్గుడు అడుగుపెట్టాడు. వాడు అశుభ ప్రతిపాదకుడు అంటే పూర్తిగా అశుభములనే ఇక్కడ నింపుతాడు, ధర్మం నాశనం చేస్తాడు, పాపాలు పెంచుతాడు, తద్వారా మనకు అశుభాలు కలిగిస్తాడు, రోగాలు పెంచుతాడు. ఒక్కడికి ఆరోగ్యం ఉందటండి, కలిపురుషుడి వల్ల అందరికీ అనారోగ్యం. ఎక్కడ చూసినా కడుపు తిరిగిపోయేవాడు, స్థూలకాయం, శరీరం మాట వెనక, మోకాళ్ళ నొప్పులతో పైకి ఎక్కలేరు కిందకి ఎక్కలేరు. గుడికి అమ్మ బాబోయ్ 12 మెట్లు ఉన్నాయట, ఇంకా 12 మెట్లు మరి అదేదో పర్వతంలాగా. అందుకని కింద నుంచే వదాండం. ఇంకా నయ్యం అక్కడ దాకా వచ్చి కూడా అయ్యి బాబు లోపలికి 4 అడుగులు నడవలేనండి బాబు, ఇక్కడే కుర్చీ వెయ్యండి అంది పాప ఒక ఆవిడ. ఏం చేస్తుంది, శరీరం అలా అయిపోయింది మరి. ఇవన్నీ అనారోగ్యాలన్నీ అశుభాలు. ఇలా అనారోగ్యములు, అనేకమైనటువంటి కష్టాలు, దుఃఖాలు, వీటన్నిటినీ ప్రతిపాదన చేసే కలిపురుషుడు అలా కృష్ణావతార సమాప్తి అనంతరం ఈ భూమి మీదకి వచ్చి కూర్చున్నాడు అనమాట. కలి వచ్చి కూర్చున్నాడు. వాడు కూర్చోగానే వెంటనే యమధర్మరాజు గారు కింకరుణ్ణి పంపాడు. ఆ కింకరులు మొత్తం భూమండలం అంతా తిరిగారు. కలిపురుషుడు వచ్చాడు, కృష్ణుడు లేడు, ఇక అధర్మం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు తరించడానికి ఒకటే మార్గము, మీరు శ్రద్ధగా పురాణములు వినండి, గురువుని ఆశ్రయించండి, భగవన్నామం చెయ్యండి. ధర్మం మీద మీకు తెలియకుండానే ఆసక్తి కలుగుతుంది, తరిస్తారు. రోజు గోవింద అనండి, గురువు రంజన్న విద్యతే అనండి, అంతో ఎంతో పురాణములు వినండి. ఎక్కువక్కర్లా, 24 గంటలు వినమండల్లా, రోజు మొత్తం మీద 2 గంటలండి. ఆ మాత్రం 2 గంటలు భగవంతుడి కోసం కేటాయించలేమా? 2 గంటలు కనుక ఈ పురాణము కోసం కేటాయిస్తే 2 కోట్ల సంవత్సరములు నరకంలో శిక్షలు అనుభవించకుండా బయటపడతాం. ఈ 2 గంటలు కూడా కేటాయించకపోతే గంట ఆయన కోసం కేటాయించకపోతే యమలోకంలో మంట పెడతాడు ఆయన. ఆ తర్వాత ఆ మంటతో వంట అయిపోతాం మనం, ఇంకన్నీ తంటాలి. ఈ విధంగా కలియుగం కష్టం నుంచి కూడా సుఖాన్ని కలిగించేటటువంటి యుగం. ఆ సమయంలో నువ్వు చాటించు అనగా యమధర్మరాజు గారు అన్నీ విన్నాడు. చాలా అద్భుతమైన సంభాషణలు అండి ఆ సంభాషణ. లోతుగా కనుక వాటి గురించి చెబితే అంత తేలిగ్గా అర్థం కాక కొంచెం స్వల్ప మార్గంలో మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాం. అన్నిటికంటే పరమార్థమైన వచనం జ్ఞాన సంబంధమైన వచనం. జ్ఞానం అంత తేలిగ్గా కలియుగంలో రాదు. జ్ఞానం వల్ల మనస్సు శుద్ధవుతుంది. శుద్ధయితే ఆ శుద్ధైన మనస్సులో భగవంతుడు ఉంటాడు. అలా ఉండాలంటే జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈ జ్ఞానము కేవలం సజ్జన సాంగత్యం వల్లే కలుగుతుంది. సజ్జన సాంగత్యం అందరితో కాదు, సాంగత్యం అంటే అందరితో కాదు, ఎందుకు వచ్చింది, ప్రతివాడితో స్నేహం చేస్తే ఉపయోగం లేదు. సజ్జన సాంగత్యం అనగా ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మీ సత్సంగం లాంటిది అనమాట. అప్పుడప్పుడు గుడి బడి లేదా ఇక్కడికి వచ్చి కాసేపు పురాణం వినడం, పారాయణలు చేయడం, చెయ్యమనగానే స్తోత్రం సిగ్గుపడకుండా ఏ వాట్సాప్లోనో చూసుకుంటూ అందులో చక్కను చంద్రశేఖర్ అనుకోవడం, మళ్ళీ పిలవగానే నాకు తెలియదండి అని కొత్త పెళ్లి కూతుర్లో సిగ్గుపడకుండా టక్కన వచ్చి చేయడం, ఇతరులకు వీలున్నంతవరకు ఉపకారం చేయడం. కొంతమంది చూడండి వెనకాల నిలబడి వచ్చిన వాళ్ళందరినీ అక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి అని చూపిస్తున్నారు, అది గొప్ప సేవ. పురాణం వినడం కంటే అది గొప్ప సేవ. అందరూ వచ్చి దీపాలే వెలిగిస్తే దీపాలు వెలిగించడానికి లోపల కూర్చోబెట్టేవాడు క్రమశిక్షణలో కార్యకర్తలు ఎవరు ఉంటారు, అలాంటి కార్యకర్తలు కావాలి. ఇలాగా పవిత్ర కార్యక్రమాల్ని ఒక క్రమశిక్షణతో నడపడమే గొప్ప జ్ఞానం అంటే. ఎంతకంటే గొప్ప జ్ఞానం అంటే ఏం లేదు, సత్సంగం వల్ల లాభాలు ఎక్కువ ఉంటాయి. మంచివాళ్ళు పవిత్రమైన మనస్సు కలిగిన వాళ్ళు ఒక 10 మంది స్నేహితులుగా మారితే వాళ్ళు లోకం మొత్తాన్ని తరింపజేస్తారు. ఇందులో ఒక్కడు చెత్తగాడు చేరాడంటే మొత్తం కార్యక్రమం పాడైపోతుంది. సడన్గా ఏం చేస్తాడనమాట, ఏ ఎప్పుడు ఉండే పనులే, ఈ పూటకి హోటల్కి పోదాం అంటాడు, సినిమాకి పోదాం అంటాడు. దానివల్ల ఏమవుతుందనమాట, ఇంత సత్సంగం దెబ్బతింటుంది. ఒక పెద్ద పాలకుండలో రవ్వంత విషం పోసినట్టు అవుతుంది. అందువల్ల ఇలాంటి వాళ్ళు ఉంటారేమో చూసుకోవాలట. నాస్తికులతో ఎప్పుడు ఎందుకు స్నేహం చేయొద్దంటారంటే, మనం ఎంత గొప్ప జ్ఞానులమైనా నాస్తికుడు మనల్ని వాడికేసి లాక్కుంటాడు. ఎందుకండి ఈ పురాణాలు అంటాడు, పనికొచ్చే పనులు చెయ్యి అంటాడు. ఆ పనికొచ్చే పని వాడికి పనికొచ్చేది, అది చెయ్యి ఇది చెయ్యి అంటాడు. తాగితే సుఖముందంటాడు, ఇంకో దాంట్లో సుఖముందంటాడు. ఇవన్నీ మనల్ని పాడు చేస్తాయి. వీళ్ళు లోభ పెడతారు మనల్ని, సుఖముల లోభంలోకి తీసుకెళ్ళి సర్వనాశనం చేస్తారు. అందువల్ల మీరు సాధ్యమైన దొరికిన చేస్తారంటే సత్సాంగత్యం వల్ల జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వల్ల ధర్మం పెరుగుతుంది, ముక్తి కలుగుతుంది అని గ్రహించి అదే నిలబెట్టండి. మీలో ఎవడు మనస్సైనా పాడు చేసేవాడు ఒక్కడ చేరతాడు చూసారా, అటువంటి గురుద్రోహులకి లేక అధర్మ మార్గంలోకి తీసుకెళ్లే వాడికి తక్షణం గొడపాటం చెప్పండి. వాడిని మెడబట్టు గింటే నిర్దాక్షిణ్యంగా వాడికి మెంబర్షిప్ లేకుండా చేసేయండి, అప్పుడు తెలుస్తారు. అదే పరమాత్ముడు చెప్పాడు. బాగా ఆలోచించి ఒక వ్యక్తిని పరిశీలించి వాడిని మాత్రమే నీకు మిత్రుడిగా ఎన్నుకో. ఇలాంటి మిత్రుడు 10 మంది చేరితే అది అపూర్వ సత్సంగం. అప్పుడు వాళ్ళు మంచి మాటలే చెబుతారు. ఇతరుల దగ్గర ఉన్నటువంటి వాటిల్లో పనికొచ్చేటటువంటి వాళ్ళని సత్సంగ కాలంలో మళ్ళీ వినిపిస్తారు. దానిని శృతి అంటారు. ఈ శృతి మనకి శృతి అంటే ఏమిటో, వేదం అంటే ఏమిటో తెలియజేస్తుంది. దానివల్ల మన మతి బాగుపడుతుంది, దానివల్ల సద్గతి కలుగుతుంది, పొగ అగ్నిని కనపడకుండా చేస్తుంది. ధూమేన వ్రియతే వన్నిహి, అదే భగవద్గీతలో చెప్పాడు. యజ్ఞాలు చేసే చోట ఒక్కొక్కప్పుడు పొగ బాగా పెరిగిపోయి అసలు లోపల ఉన్న నిప్పు కనపడదు. అది ఎంత ప్రమాదం, పొగే తప్ప నిప్పు ఉండదు. క్రమంగా పొగ ఎక్కువైపోవటం వల్ల నిప్పు చల్లారిపోయి పూర్తిగా నిప్పు ఆరిపోవచ్చు కూడా. ఆ పొగ కళ్ళని ఆవరించి కంటిని బాధ పెడుతుంది. అందువల్ల ఏం చేయాలన్నమాట, విసిరి పొగ పోయేలా చూడాలి. అందులో పచ్చికట్టెలుంటే ఎండుకట్టెలు పడేలా చెయ్యాలి, కాస్త నెయ్యి పోయాలి. అగ్ని ప్రజ్వరిలి బొగ్గును వండగానే అప్పుడు ఈ పొగ పోతుంది. మన అజ్ఞానం పొగ, మనలో ఉన్న పరమాత్మ నిప్పు. పరమాత్మ అనే నిప్పుని అజ్ఞానం అనే పొగ ఆవరించి కనపడకుండా చేసి చివరికి పరమాత్మను చల్లార్చి ఎందుకు లేకుండా చేసేస్తుంది. అప్పుడు మనం అత్యద్భుతమైన జ్ఞానం అనే ఒక విసిరికర్రతో విసిరి ఈ పొగ తొలగించుకొని దీనిలోకి మహాత్ముల వాక్కులని ఇంధనం వేసుకోవాలట. మహాత్ముల మాటలు ఒక నెయ్యి ఇంధనం, నీ జ్ఞానం గాలి, నీలో ఉన్నటువంటి ఈ జ్ఞానం అనేటటువంటి గాలితో మహాత్ముల మాటలని నెయ్యి పోసి పరమాత్మని అగ్నిని భగ భగ మండేలా చేసుకుంటే ఆ అజ్ఞానం అనే పొగ పోతుంది. పొగపోతే నువ్వు ధగధగ వెలుగుతావు, ప్రకాశస్వరూపుడు అవుతావు, దానివల్ల ఈ జన్మలోనే తరిస్తావు అని ఈ విధంగా శంభుని చేత ప్రేరేపించబడ్డాడు ఎవరు? ప్రేతరాజు యముడు.
ఏవం ప్రచోదితస్తేన శంభునా ప్రేతరాట్సయం బుద్ధో భూత్వా యమస్సాక్షాత్ ఆత్మభూతో భవత్తదా.
శివుడు అనేక విషయములను యమునికి చెప్పగా అప్పుడు యముడు ఆత్మజ్ఞానం పొందాడు. ఏమిటి నేనేమిటి, నా లోకానికి ఎవరూ రావడం లేదు, అందరూ స్వర్గానికి పోతున్నారు కుమారస్వామి దర్శనంతో బెంగపెట్టుకోవడం ఏంటో ఎంత విచిత్రం అనుకున్నాడు. ఆయనకు కూడా కాస్త తెలివితేటలు వచ్చాయి. వెంటనే ఆయనకు నమస్కరించాడు. ప్రభు ఇక మీదట నువ్వు చెప్పిన పని చేయడమే తప్ప ఈ పనికి ఎంతమంది వస్తారనేది ఆలోచన చెయ్యను అన్నాడు. ఇది కావాలి మనకి. యమలోకం ఇచ్చాడు, పాపాత్ములు శిక్షించమన్నాడు, నరకంలో కొన్ని శిక్షలు పెట్టాడు. అక్కడికి వచ్చిన వాళ్ళని వాళ్ళ తప్పులకు అనుగుణంగా శిక్షించాలి తప్ప జనం రావలేదని బెంగ పెట్టుకోవడం ఏమిటి? అది అజ్ఞానమే కదా. అంటే యముడు కూడా తాత్కాలికంగా అజ్ఞానంలో పడ్డాడు. చాలా కాలం క్రితం ఒక శిష్యుడు నా చేత 18 పురాణాలు చెప్పిస్తూ, గురువుగారు పురాణాలకి పెద్దగా జనం రారనుకోండి, మీరు నేను తప్ప ఎవరు లేకపోతే ఏం చేద్దామని అడిగాడు. నేను చెబుతాను మీరు వినండి చాలు, పురాణం చెప్పడం నా ధర్మం, నా కర్తవ్యం, వినడం మీ కర్తవ్యం, మీరు కోరారు కనుక చెబుతున్నాను కనుక. మీకు నాకు ఇష్టం, ఎవరూ రాకపోతేనే ఇన్ని దోమలు ఉన్నాయి, ఇవన్నీ నా శ్రోతలే, బల్లులున్నాయి నా శ్రోతలు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఒక్క పరమాత్మ పక్కన కూర్చుని వింటాడు, నేను ఎవరు వచ్చినారో అక్కడ గోడకి చెప్పుకుపోతానని. అంటే జనం రాలేదని ఉత్సాహం తగ్గిపోతుందా? జనం వస్తే పెరిగిపోతుందా? ఏమీ లేదు. కానీ నిజానికి ఆశ్చర్యం చెప్పినా అలా అనుకుని మొదలు పెడితే అసలు జనం పట్టేవారు కదా, కిటకిటలాడిపోయేవారు. ఇప్పుడంటే ఈ కరోనా భయంతో కొంతమంది తగ్గారు కానీ అసలు ఇప్పట్లో. కానీ మనం ఇంత పూర్వం పురాణం చెప్పుకుంటే రామాయణ కాలంలో ఎలా ఉండేవారండి, అసలు ఈ హాల్ ఎక్కడన్నా కుర్చీలు ఉండేవా, బయట కూడా నిలబడి వినేవారే. కారణం ఏమిటంటే మనం ఒకళ్ళ కోసం చెప్పడంలా, మనం ధరించడం కోసం చెప్పుకుంటున్నాం. ఒకటి వింటే వినకపోతేనే ఇంకో ఇబ్బంది కూడా వస్తుంది ఈ మధ్యన. ఈ లైవ్ కూడా మొదలెట్టాక లైవ్లో వేల మంది చూసేస్తున్నారు, ఒక్క అప్పుడప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. అది కూడా లాభమే. దేశ విదేశాల్లో, అమెరికాలో ఎన్ని స్టేట్లో ఎంతమంది చూస్తున్నారు, ఆస్ట్రేలియాలో చూస్తున్నారు ఇదే సమయంలో, న్యూజిలాండ్లో చూస్తున్న వాళ్ళు ఉన్నారు, సింగపూర్లో, దుబాయ్లో చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దుబాయ్లో కౌబాయిల దగ్గర ఇదే చూడడం మొదలెట్టారంట. అన్ని ప్రాంతాల్లో చూస్తున్నారు, చాలా ఆశ్చర్యం కలుగుతున్నది. క్షణాలలో నిన్న చెప్పారు ఎవరో, ఇవాళ పురాణం 24 గంటలు తిరగకుండానే 6,000 చూశారండి. నెలలాళ్ళు దాటేసరికి వేల సంఖ్య దాటి లక్షల్లో కూడా వెళ్ళేటట్టుగా ఉంది. అంత శ్రద్ధగా వింటున్నారంటే ఎంత మహాత్ములు తయారయ్యారండి. అది వినడం నాకు మీకు కాదు కదా, వాళ్ళకి లాభం. ఈ పురాణములు నేను అదే చెప్పాను, ఒకరు వింటారని కాదు, మన కోసం మనం చెప్పుకుందాం, మనం ఉద్ధరింపబడతాం. చెప్పినవాడు తరిస్తాడు, విన్నవాడు తరిస్తాడు. పురాణం ఎటువంటిదనమాట? వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథా. భాగవతం దశమస్కంధంలో సుకుడు చెప్పిన మాట, పరమాత్మస్వరూపుడైన సుకుడు వ్యాసపుత్రుడు చెప్పాడు ఈ మాట. ఏమని?
సమ్యగ్ వ్యవసిత బుద్ధిస్తవ రాజర్షి సత్తమ వాసుదేవ కథాయాం తే యజ్జాత నైష్ఠికీరతి వాసుదేవ కథా ప్రశ్నః పురుషాన్ త్రీం పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథా.
మహారాజా నువ్వు అదృష్టవంతుడివి, ఎందుకంటే నీ బుద్ధి భగవత్ కథలు, వాసుదేవ కథలు వినాలి అనుకుంటోంది. ఆ భగవంతుడి కథలు ఎటువంటివి? వక్తారం అంటే ఉపన్యాసం చెప్పేవాడిని. ముందు మాకే ఇచ్చారులేండి ప్రిఫరెన్స్, మరి నేను చెప్పాలి కదా, కష్టపడి 2 గంటలు. నీకేమంది అలా కూర్చొని దర్జాగా మధ్య మధ్యలో కురుకేస్తూ వినొచ్చు, కానీ నాకు కురకడానికి లేదే. ఎడతెరిపి లేకుండా 2 గంటలు అంత గొంతుతో అలా చెప్పవలసిందే. అందుకని కొంచెం శ్రమ నాది కనుక ఆయన ముందు వక్తారం ఉపన్యసించేవాడిని ఈ పురాణం బాగు చేస్తుంది. పృచ్ఛకం అంటే అప్పుడప్పుడు కొందరు కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి. మా ఇంట్లో ఇంత శివలింగం ఉందండి, ఉండొచ్చా అంటాడు. ఆ తర్వాత అంటే ఇప్పుడు కదా ఉపన్యాసం అయ్యాక పక్కన నిలబడి ఈ జనాలను అడ్డం కొట్టి కాకుండా ఉండొచ్చు నాయన్న అని చెప్పాను. అలా ప్రశ్నించిన వాడిని బాగు చేస్తుంది. శ్రోత్రూన్, ఈ పురాణం వినేవాళ్ళు ఉంటారు కదా మీరంతా శ్రోతలు అన్నమాట, మిమ్మల్ని అందరినీ తరింపజేస్తుందిట. ఈ విధంగా చెప్పేవాడిని, ప్రశ్నించేవాడిని, వినేవారిని అందరినీ భగవత్కథ తరింపజేస్తుంది. ఎలా తరింపజేస్తుంది? తత్పాద సలిలం యథ విష్ణుపాదముల నుండి పుట్టిన గంగవలే, విష్ణువు యొక్క పాదాల నుండి పుట్టిన గంగలో ఒక్కసారి స్నానము చేసినంత మాత్రం చేతనే మన పాపాలన్నీ ప్రక్షాళనైపోతాయి. అలాగే భగవత్కథలు కూడా మన పాపములు తొలగిస్తాయి. అందుకని వినాలి. అది వినడమే ఒక అదృష్టం. అందువల్లే యముడు విన్నాడు, మనం వింటున్నాం, విని తరిస్తున్నాం. అదే వినకపోతే ఏం లాభం? ఇంతమందిని తరింపజేస్తున్న అపూర్వ కథ. అందుకే నేను ఎప్పుడో చెప్పానమాట, ఎవడు వచ్చినా రాపోయినా మన కోసం చెప్పుకుందాం. మీరు కూడా అలాగే ధర్మం మొదలుపెట్టేటప్పుడు అలా చేయండి. నన్ను అడిగారు మొదట్లో గుడి బడి చేసి పెడుతున్నప్పుడు, ఎక్కువ రారేమో జనం అండి అన్నారు. ఎందుకు రారు? ఇప్పుడు చూడండి, అసలు గుడే పట్టట్లేదు, అంతా మనవాళ్లే బడిపెట్టారు. అక్కడ గుడిని బాగు చేయడానికి గుడి చూస్తే 100 గజాలు ఉంటే, జనం చూస్తే 50 గజాల కంటే ఎక్కువ జనం పెరిగిపోయారు. అంతా బాగు చేశాక వీళ్ళు మళ్ళీ భోజనం చేశాక దీన్ని బాగు చేయడానికి ఇంకో గుడి బడి పెట్టాల్సి వస్తుంది. అంత జనం పెరుగుతారు. ఎందుకు పెరగరండి? మంచి కార్యక్రమం చేస్తున్నాం, స్వార్థం లేకుండా చేస్తున్నాం. మంచి పనికి ఎప్పుడూ 10 మంది ఉంటారు, ఉంటే వాళ్ళ అదృష్టం, లేకపోతే మన అదృష్టం అనుకోండి. కాబట్టి ధర్మకార్యము ఎవరి కోసమో కాకుండా మీకోసం మీరు మొదలుపెట్టండి. అప్పుడు మీ కార్యాన్ని భగవంతుడు మెచ్చుతాడు, లోకం మెచ్చుతుంది, ఈ జన్మలోనే తరిస్తారు. ఈ విధంగా యమధర్మరాజు గారు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కార్తికేయుడు పర్వతరాజులందరినీ పిలిచాడు. పర్వతరాజులారా, యమధర్మరాజు గారికి మా నాన్నగారికి మధ్యలో సంభాషణ మీరంతా విన్నారు కదా. యుగాలు గడిచే కొద్దీ ప్రజల్లో మార్పు వస్తాయి. కృతయుగ ధర్మం వేరు. కృతయుగంలో ధర్మం ఎక్కువ ఉంటుంది, ఏదో నామకే వస్తే పాపం ఉంటుంది. పాపాత్ములు కూడా మళ్ళీ వాళ్ళ వరకు వాళ్ళు భక్తులు అవుతారు. ఇప్పుడు కృతయుగంలో హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు అప్పుడప్పుడు పుట్టారు, కానీ వాళ్ళు దేవతలతో విరోధించారు, విష్ణువుతో విరోధించారు, కానీ అందరితోటి విరోధం పెట్టుకోవాలి. చూడండి, వాళ్ళే నయం ఇప్పుడున్న దరిద్రుల కంటే, చైనా వాళ్ళ కంటే నయం కదటండి. త్రేతాయుగంలో 3 పాదముల ధర్మం, 1 పాదమే అధర్మం ఉన్నది. ద్వాపరయుగంలో 2 పాదములు ధర్మం, 2 పాదాలు అధర్మం ఉంటుంది. రాబోయే కలియుగంలో 3 పాదములు అధర్మం, 1 పాదం ధర్మం ఉంటుంది. ఈ 1 పాదం కూడా తగ్గిపోతుంది క్రమంగా, చివరికి వచ్చరికి ఆ పాదం క్లుప్తమైపోయి ముక్క మిగులుతుంది. అంత పాపాత్తులు ఎక్కువ అవుతారు. వీళ్ళని ఏదో రకంగా తెరింపచేసే బాధ్యత మీ పర్వతాలది. ఎవరిదన్నాడు కుమారస్వామి వారు? పర్వతాలది. ఈ పర్వతాలే లేకపోతే మానవుల పాపాలు పెరుగుతాయి. వాళ్ళని రక్షించే వాళ్ళు ఉండరు. నాకు కలియుగ మానవుల యొక్క కష్టాలు తెలుసు, అందుకే భయం వేస్తున్నది. మీరేం చేస్తారంటే, పర్వతీయాని తీర్థాన్ని భవిష్యంతి నచాన్యత, ఈ పర్వతాలన్నీ తీర్థాలుగా మారండి. మీరు తీర్థస్థలములుగా మారితే మీ దగ్గరకు వచ్చి ప్రజలు తరిస్తారు. ఎవరెవరు? శ్రీశైలోహి మహేంద్రశ్చ తథా సహ్యాచలోగిరి మాల్యవాన్ మలయో వింధ్యస్తథా సౌ గంధమాదన శ్వేతకోట త్రికూటోహి తథా దర్దుర పర్వత. కొన్ని పర్వతాలకి ఆయన వరం ఇచ్చాడు. శ్రీశైలం, మహేంద్ర పర్వతం, సహ్యపర్వతం, మాల్యవంతం, మలయ, వింధ్య, గంధమాదనం, శ్వేతపర్వతం, కోటపర్వతం, త్రికూట పర్వతం, దర్దుర పర్వతం, వింధ్య పర్వతం, వెంకటాద్రి, శేషాద్రి, గరుడాద్రి వంటి పర్వతాలు, ఈ పర్వతాలన్నీ కూడా ప్రజలను అనుగ్రహించే క్షేత్రములుగా మారండి. ప్రతి పర్వతం ఒక లింగం. ఆ లింగం మీద కొన్నేమో విష్ణువాలయాలు ఉండాలి, కొన్ని శివాలయాలు ఉండాలి, కొన్ని అమ్మవార్లకు నిలవయ్యి ఉండాలి. మిమ్మల్ని చూడగానే శివలింగాన్ని చూచిన పుణ్యం వస్తుంది. ఆ శివలింగం పైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వాసుదేవుడు కొలువై ఉంటే, అటువంటి కొలువై ఉన్న పర్వతం మీదకు అడుగు పెట్టిన ప్రతి వ్యక్తి పాదాల నుంచి ధూళి రాలినప్పుడల్లా వాడి పాపాలు దబ 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 రాలిపోతాయి. వెంకటాచలం మీదకి అడుగు పెట్టడం తపస్సు, అది సాలగ్రామ శిలట. అక్కడికి అడుగు పెడుతూ ఉంటే మీ పాపాలన్నీ ఢామ్ ఢామ్ అని కదబడిపోతాయట, హాహాకారాలు చేసి భస్మం అయిపోతాయి. అలాగే రామేశ్వర క్షేత్రానికి వెళ్ళండి, ఇంకో క్షేత్రానికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళినప్పుడల్లా మీ పాపాలు పోతాయి. ఈ పర్వతాలు ఉన్నతోటి ఎక్కువ శక్తి ఉంటుంది అందుకని, అందుకని పర్వతాల్లో కొన్ని పర్వతాలని క్షేత్రములుగా మారిపోండి అన్నాడు. ఆ పర్వతం చూడగానే లింగాకారంలో ఉంటుంది కాబట్టి ఆ లింగమును చూడడంతో కొందరు తరిస్తారు. ఈ విధంగా వింధ్యపర్వతం, పారియాత్రం, కేదార పర్వతం, ఈ పర్వతాలన్నీ ప్రజల్ని తరింపచేయండి.